ప్రియమైన ఆత్మ బంధువులారా, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆచార్య స్వాముల వారు భగవద్గీత 5వ అధ్యాయంలో ఒక శ్లోకానికి వ్యాఖ్యానం రాస్తూ ఆయన ఏం చెప్పారంటే, అనాత్మలోంచి ఆత్మను తెలుసుకోవడం అంటే ఆత్మను తెలుసుకోవడం కంటే అనాత్మలోంచి బయటికి రావటం కష్టం. ఆత్మని తెలుసుకోవడం అంటే తెలుసుకోవడం కంటే అనాత్మలోంచి ఆత్మను తెలుసుకోవడం కంటే అనాత్మలోంచి విడుదల అవడం కష్టం అని రాశారు. అంటే రాగద్వేషముల యొక్క వేగమనం శరీరం ఉండగానే వాటికి వేగమును తట్టుకోవడానికి ఎవరు సమర్థులవుతున్నారో వాళ్ళు ఆత్మజ్ఞాన సముపార్జనకి ఫిట్ అవుతారు, యోగ్యత సంపాదిస్తారు. అంచేత ఈ ప్రకృతి లక్షణాల్లోంచి బయటికి ప్రకృతి గుణాల్లోంచి, ప్రకృతి విషయాల్లోంచి, ప్రకృతి లక్షణాల్లోంచి బయటకు రావడం కష్టం, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం తేలికైనా ఆచార్యులు వారు కామెంటరీ రాస్తారు. అంటే భగవద్గీతలో శ్లోకానికి రాస్తూ ఆయన కామెంటరీ రాస్తారు. దీనికి పునాది ఏమిటంటే సదాచారం. కానీ చాలామంది ఏమంటారంటే పూర్వం కంటే ఇప్పుడు తెలివితేటలుగా పెరిగినాయని మనుషులకు అంటారు. తెలివితేటలు పెరిగే కలిగి తప్పులు ఎక్కువ చేస్తున్నారు. పూర్వం తెలివితేటలుగా, పూర్వం తెలివితేటలు తక్కువ ఉండి ఇప్పుడు పెరిగిపోయినాయి అని అంటున్నారు. తెలివితేటలు తక్కువ ఉన్నప్పుడే వాళ్ళు సదాచారంగా ఉన్నారు, క్రమశిక్షణంగా ఉన్నారు. తెలివితేటలు పెరిగాక తెలివి తక్కువ పనులు ఎక్కువ చేస్తున్నారు. తర్వాత పూర్వం పద్ధతికి ఒక లిమిట్ ఉండదు, ఒకటి ఉండదు, లిమిట్ ఉండదు. అంచేది ఇప్పుడు ఆ క్రమశిక్షణ తగ్గిపోయింది. అంటే తెలివితేటలు పెరిగి కొలిది, సైన్స్ పెరిగి కొలిది, టెక్నాలజీ పెరిగి కొలిది, క్రమశిక్షణ తగ్గిపోయింది. అంచేది మన తెలివితేటలు మనం ఆత్మజ్ఞాన సముపార్జనకు ఉపయోగపడాలి. తెలివితేటలు ఎందుకు ఉపయోగం ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, అది దేనికి ఉపయోగించుకుంటున్నాం? సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? అట్లా మనం సద్వినియోగం చేసుకోవాలి తెలివితేటలు. పూర్వం ఇంత సైన్స్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. సైన్స్ పెరిగే కొలిది, టెక్నాలజీ పెరిగే కొలిది, తెలివితేటలు పెరిగే కొలిది కొత్త సంస్థలు వస్తున్నాయి. కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త రకమైన ఇబ్బందులు వస్తున్నాయి. తెలివితేటలు అవసరమే, కానీ అట్లా సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ చేసుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో తెలివితేటల కంటే ముఖ్యం క్రమశిక్షణ ముఖ్యం. క్రమశిక్షణ లేకపోతే మనకి ఇంద్రియాలు స్వాధీనంలోకి రావు, మనస్సు స్వాధీనంలోకి రాదు, సదాచారం ఉండదు. మన ఆధ్యాత్మిక పురోగతికి పునాది పడదు. అయితే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోకి రావటానికి. పూర్వకాలంలో దురాశ తక్కువగా ఉండేది, ఇప్పుడు దురాశ ఎక్కువగా ఉంటుంది. పూర్వకాలంలో సంతృప్తి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఎక్కడా సంతృప్తి కనపడటం లేదు. మనం వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నాం, మనం తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం, తెలివేసి అనుకుంటున్నాం మనం అందరం అలాగా. ఆ పూర్వపు రోజులకు ఇప్పటికి తేడా చూస్తూ ఉంటాయి. అంచేత దీనికి కాపీ కొట్టినట్టు ఉండకూడదు. అంటే క్రమశిక్షణ అనేది మన జీవితంలో, డే టు డే లైఫ్లో డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఈ మధ్య తణుకు హరిశ్యామ్ ప్రసాద్ గారు మనవడు 70 కోట్లకు 80 కోట్లకు దివాళా తీశాడు. దివాళా తీస్తే వాళ్ళు బంధువులు ఎవరు వచ్చి, అంటే మీ మనవడు దివాళా తీశాడు కదా, మరి మీకు ఆంధ్ర బిర్లా అని పేరు ఎందుకు, పలానా ఊరు మనవడు దివాళా తీశాడంటారు, మీరు తీర్చేయడం మంచిదని చెప్పాడు. ఆయన ఎంత బాగా చెప్పాడంటే, ఏమని మనసులో ఏముందో, దీనికి హద్దులు ఉండాలి కదా అన్నాడు. మీరు అందరూ వచ్చి బంధుకోటి అందరూ వచ్చి చెబుతున్నారు తీర్చమని, నేను తీరుస్తాను, వాడు రుణాలు చేయటం మానడం. ఎక్కడ అది జీవితానుభవం? అదేంటది? అది జీవితానుభవం. ఇప్పుడు నేను రుణం తీర్చడం కంటే అది అలవాటులోంచి, అప్పులు చేసి అలవాటులోంచి బయటకు రావడం కష్టం. మీరు అర్థం వచ్చిందా? అంటే నేను రుణం తీర్పు 80 కోట్లు తీరుస్తాను అనుకోండి, కానీ ఆడికి అప్పులు చేసి అలవాటు పోదు, మళ్ళీ చేస్తాడు. మళ్ళీ చేస్తే అప్పులు కూడా నేనే తీర్చాలా? అంటే రాదు నిష్ఠరే మెరుగు. దివాళా తీసేమను, తర్వాత ఏదో ఒకటి అవుతుంది, జైలుకి వెళ్తాడు, ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి వెళ్తాడు. అంటే నేను 80 కోట్లు పెట్టాడికి అప్పు తీర్చడంటే అలవాటులోంచి బయటికి రాడాడు. అంటే నేను తీర్చను. ఏంటిది? నేను తీర్చను, నాకు నమ్మకం లేదు. తర్వాత భవిష్యత్తులో వాడు రుణాలు చేయడనే మాట నాకు నమ్మకం లేదు. అంటే నేను రుణం తీర్చను అని చెప్పాడు. తర్వాత ఏదో దివాళా తీశాడు, జైల్లో పెట్టాడు, ఏదో అయిపోయింది. ఆ కథ మనకు వద్దు. అంటే ఈ అలవాట్లు చేసుకోవడం కష్టం, అందులోంచి బయటికి రావటం, అలవాట్లు చేసుకోవడం ఏమో తేలిక, అందులోంచి బయటికి రావటం కష్టం అలవాట్లోంచి. అయితే ఇక్కడ రహస్యం ఎక్కడ ఉందంటే, ఆదిశంకరాచార్యులు వారు ఏమని చెప్పారంటే, అలవాట్లు వేరు మనం వేరని సంగతి మర్చిపోయాం. అలవాట్లు వేరు, నువ్వు వేరు. ఇప్పుడు సుబ్బమ్మ ఉంది, సుబ్బమ్మకి అలవాట్లు ఉన్నాయి, కానీ అలవాట్లు సుబ్బమ్మ కాదు. అది విభజన మానేశారు. ఏంటది? విభజన మానేశారు. అది మనం, మనకి ఏ అలవాట్లు ఉంటే అలవాట్లతో కలిసిపోతాం, అందులోంచి బయటికి రాలేకపోతాం. అయ్యే మనం అనుకుంటున్నాం. ఏంటి? ఇప్పుడు మనకు శరీరం ఉంది, ఒక ఇల్లు ఉంది. అవి మనం కాదు, మనకు ఇల్లు ఉంది, అది అంతే. అంతేకాని అలవాట్లు మనం కాదు, మనకు అలవాట్లు ఉన్నాయి. కానీ అలవాట్లతో మనం తాదాత్మ్యం పొంది అందులోంచి బయటికి రాలేకపోతున్నాం. అంచేది అలవాటు నువ్వు కాదు, నీకు అలవాటు ఉంది. ఎప్పుడో ఏదో జన్మలో నేర్చుకుంటే వచ్చింది, ఇప్పుడు పోగొట్టుకుంటే పోతుంది. నువ్వే అలవాటు అంటే అది ఎలా పోతుంది నీకు? నీకు ఎలా నువ్వే అలవాటు అనుకుంటే అది ఎలా పోతుంది? ఈ భక్తులు ఈ తెలివి తక్కువ పనులు చేస్తున్నారు. అంటే విడదీసుకోలేకపోతున్నారు. ఊరికే జపం చేసేసి, ధ్యానం చేసేసి అలా పోతే విడదీసుకోవాలి. సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. ఈ దొమ్మర విద్యలో వల్ల ఆత్మజ్ఞానం రాదని. ఇప్పుడు కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది ఎక్కడో చోట ఉద్యోగం చేసుకుంటారు. రకరకాలుగా ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నారు? అది పొట్ట కోసం, 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం చేసుకుంటున్నారు. అలాగే నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, పూర్వజన్మల సంస్కారాన్ని బట్టి నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నువ్వు నీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో ప్రవర్తించు. ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో నువ్వు ప్రవర్తించు. అంటే ఆ మార్గంలోకి ఆకర్షించబడి ఆ మార్గం ద్వారానే ప్రయాణం చేయి. కానీ నువ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇక్కడ రహస్యం ఇది. నీకు ఏ మార్గం ఇష్టమైతే, భక్తి మార్గం ఇష్టమైతే భక్తి మార్గం, ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. ఇవన్నిటి వల్ల ఏం వస్తుంది మీకు? మీరు పొందవలసిన ఆత్మజ్ఞానం. మీరు వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా 4 రూపాయలు సంపాదించుకోవడానికే కదా. అలా ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఇక్కడ సీక్రెట్ చెప్పాడు శాస్త్రంలో, అపూర్వంగా ఉంటుంది. అజ్ఞానికి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, జ్ఞానికి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానం లేని వాడికి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, జ్ఞానికి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. అయితే జ్ఞానం లేని వాడికి ఇదంతా నిజం కింద అనిపిస్తుంది. ఏది? ఈ ప్రపంచం, పుట్టుకలు, చావులు, ఈ మంచి గుణాలు, ఈ చెడ్డ గుణాలు, ఇవన్నీ నిజం కింద అనిపిస్తాయి. ఎవడికి? జ్ఞానం లేనివాడికి. ఈ మనుషులు పుట్టుకలు చావులు ప్రపంచం ఈ పుణ్యాలు పాపాలు న్యాయాలు అన్యాయాలు ధర్మాలు అధర్మాలు ద్వంద్వాలు ఉన్నాయో ఇవన్నీ అజ్ఞానికి ఎంత సత్యంగా కనిపిస్తాయి జ్ఞానికి అంత అసత్యంగా కనిపిస్తాయి. ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా పొగుడతారనుకోండి మీకు సంతోషం వస్తుంది, విమర్శిస్తే ఏమొస్తుంది దుఃఖం వస్తుంది. ఇంకా రెండు నిజం అనుకుంటున్నారు కాబట్టి మీరు సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే ఏమొస్తుంది మీకు సంతోషం వస్తుంది, విమర్శిస్తే దుఃఖం వస్తుంది. ఏం చేత ఎలా వస్తుంది? ఆ రెండు కూడా మీరు నిజం అనుకుంటున్నారు. ఏ రెండునే అది అది నూటికి నూరు పాళ్ళు నిజం కాదని ఆత్మజ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. వాడి జీవనికి చావు అబద్ధం తెలుస్తుంది, పుట్టికి అబద్ధం అని తెలుస్తుంది వాడికి. అంటే ఎక్కడా చలనం ఉండదు వాడికి. ఏంటి ఎక్కడా చలనం ఉండదు వాడి ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాడు. నూటికి నూరు పాళ్ళు నిజం కాదని తెలుస్తుంది. అజ్ఞానం కూడా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, అది నూటికి నిరుపాళ్ళు నిజమైన తెలుస్తుంది. చావులు పుట్టుకలు ఈ స్తోత్రాలు ద్వేషాలు ఈ పరనందలు మామూలుగా ఇవన్నీ కూడా అజ్ఞానికి నిజంగా అజ్ఞానికి ఎంత నిజంగా అది నిజం కింద కనిపిస్తాయో జ్ఞానికి ఎంత అబద్ధంగా కనిపిస్తుంది. ప్రపంచం జ్ఞానికి కనిపిస్తుంది, అజ్ఞానికి కనిపిస్తుంది. ప్రపంచం జ్ఞానికి కనిపిస్తుంది, అజ్ఞానికి కనిపిస్తుంది. అజ్ఞానికి స్పష్టంగా ఇది అసత్యం కింద తెలుస్తుంది, జ్ఞానికి సత్యం కింద తెలుస్తుంది. ఇది గ్రహించాలి. అయితే ఉరికే కుప్ప నూర్పులు ఎద్దును తోరినట్టు కాదు, మీ విచకి వివేకం కూడా ఉపయోగించుకోండి. ఏంటది? మీరు జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ఏకాగ్రత కోసం పవిత్రత కోసం. కానీ మీరు ఆత్మానుభవం పొందే వరకు బ్రాహ్మస్థితి పొందే వరకు లోకం మిమ్మల్ని విడిచిపెట్టద్దు. ఒక లోకాన్ని పో లోకాన్ని లోకం పీడించేస్తానండి బాబు, వాసనలు పీడించేస్తానే అంటారు కొంత మనం. లోకం మమ్మల్ని పీడించేస్తానండి, మా పనులు మమ్మల్ని చేసుకునే వాళ్ళని ఇంటికాడ కూర్చోమంటే కూర్చోవాలంటే కూర్చోనివ్వరు. మా పనులు మమ్మల్ని చేసుకోవడం లోకం ఇబ్బంది, లోక ఈ ఇబ్బందిగా ఉందంట. అది విడిచిపెట్టదు మీకు. మీకు లోపల స్వరూప జ్ఞానం వచ్చే వరకు లోకం మిమ్మల్ని విడిచిపెట్టదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ మీకున్న సంతానం వల్ల కానీ మీకున్న డబ్బు వల్ల కానీ లేదా ఎవరు లేకపోతే మీకున్న అధికారం వల్ల కానీ దేని వల్ల కూడా లోకం మిమ్మల్ని విడిచిపెట్టదు. స్వరూప జ్ఞానం కలిగే వరకు, స్వరూప జ్ఞానం కలిగాక లోకం వాడికి బ్రహ్మంగా కనిపిస్తుంది. స్వరూప జ్ఞానం కలగనప్పుడు లోకం లోకంగా కనిపిస్తుంది, బ్రహ్మంగా కనపడదు. నీకు లోకము బ్రహ్మముగా కాకుండా లోకం లోకంగా కనిపిస్తున్నది కాదు. నువ్వు కోటి జన్మలెత్తినా ప్రపంచాన్ని నిండి పెడితే పీడించేసి ఇచ్చిపెట్టేస్తున్నావు. దీనికి చట్టకాలు లేవు. ఏదో చట్టకాలు చేసి తప్పుకుందామంటే చట్టకాలు చేసి తప్పుకోవడానికి వీలు లేదు. అంచేది ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే నువ్వు ఈ మూడాటితో మనం ఎక్కువ కాలక్షేపం చేసేస్తాం. చెప్పుకుంటే అస్తమాని లోకం గొడవలు చెప్పుకుంటాం, అది ఒక జబ్బు. లేకపోతే రెండేంటది దేహం గొడవ చెప్పుకుంటాం, అది ఒక రకమైన జబ్బు. మూడేంటంటే శాస్త్రం కూడా మనకు ఉండదు లేని పండితులకు ఉంటుంది. అది అస్తమాని ఈ శాస్త్రం ఎలా చెప్పాడు, ఆ శాస్త్రం ఎలా చెప్పాడు, ఈ శాస్త్రం లోపల ఏమో అనుభవం ఉండదు అడిగి. ఈ పుస్తకం ఎలా చెప్పాడు, ఆ గ్రంథం ఎలా చెప్పాడు, ఈ గ్రంథం ఎలా చెప్పాడు, అది ఒక వ్యసనం. ఆ శాస్త్రాలకి సరిపెట్టుకుంటాడు. ఈ మూడు వ్యసనాలు ఇంచుమించుగా అందరికీ ఉంటున్నాయి. ఒకటి ఏంటి, లోక వ్యసనం. వాళ్ళకి ఈ చైతన్యం గురించి, భగవంతుల గురించి, స్వామి గురించి చెప్తాంటే అంత ఇష్టం ఉండదు. లోకం గురించి చెప్పారు 24 గంటలు. మీకు ఏ వాసన ఉందో ఆ వాసన ఉన్న వాళ్ళు మీ ఇంటికి వస్తే ఇంకా ఇష్టంగా ఉంటారు మీకు వాళ్ళు. మీకు ఏ వాసన ఉందో ఆ వాసన ఉన్న వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళు చాలా ప్రీతిగా ఉంటారు మీకు. మీకు లోకవాసన ఎక్కువ అనుకుండా లోకం గొడవలు చెప్పేవాళ్ళు మీ ఇంటికి వస్తే వాళ్ళు చెప్పేస్తున్నారు అంటే లోకం గొడవలు చెప్తే మాకు సంతోషం అని చదివి వింటున్నాం. వీళ్ళకి ఎంత సంతోషం, దాని మీద ప్రీతి వీళ్ళకు ఉంది, లోపల ప్రీతి ఉంది. ఆ లోకం అంటే మాకు ఇష్టం ఉండి వెళ్ళి లోకం గొడవలు చెప్తాంటే మేము ఇష్టంగా ఉంటాం, మంచి మాట్లాడము చెడ్డ మాట్లాడము, అది అది లోక లోక వ్యసనం అంటారు. దాన్ని ఏమంటారు, అది ఒక రకమైన వ్యసనం. ఇప్పుడు మనం చాలా తాగుతాం చూడండి, అలాగే ఎలాగో అలాగ వ్యసనం అది. అలాగే దేహం, ఇప్పుడు మనకి దేహం ఉంది, దానికి అన్నం పెట్టాలి, ఏదో బట్టలు చుట్ట పెట్టాలి, స్నానం చేయాలి, దానికి చేయవలసిన చాకరీ ఏదైనా మినిమం చాకరీ చేసి అస్తమానం దాన్ని జాస్తిలో ఉండకూడదు. ఇప్పుడు మీ ఇంటికాడ మీ భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీకు అందరికీ మీ ఇంటికాడ భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అది వాళ్ళు మీ పూర్వజన్మల కర్మను బట్టి, మీ పూర్వజన్మలో ఉన్న ప్రారంభాన్ని బట్టి ఆ ఇంట్లోకి వచ్చారు. మీరు ఆ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చారు, అంచేత వాళ్ళు కర్మను బట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళ కర్మను బట్టి మనం వచ్చాం అనుకునే అక్కడ దేహభావన పెంచుకోకుండా పరమేశ్వర ప్రీతి అర్థం. పరమేశ్వరుడు ఈ పని మనకు అప్పగించాడని, పరమేశ్వరుడు మీ చేతికి ఇచ్చిన పని కింద చేస్తే మీకు దేహ వాసన తగ్గుతుంది. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళనే కేటాయించడం ఏంటి భగవంతుడు మిమ్మల్ని? మీకు వాళ్ళని ఎందుకు కేటాయించాడు అంటే, ఏదో వాళ్ళ ద్వారా పొందవలసిన అనుభవాలు మీకున్నాయి, మీ ద్వారా పొందవలసిన అనుభవాలు వాళ్ళకున్నాయి. అంటే నువ్వు చేసే డ్యూటీ మటుకి పరమేశ్వర ప్రీత్యర్థం చేస్తూ ఉండు. ఏది ఎల్లమ్మకి చేస్తున్నాం, పుల్లమ్మకి చేస్తున్నాను కాకుండా పరమేశ్వర ప్రీత్యర్థం చేస్తూ ఉండాలి. ఇంట్లో వాళ్ళకి మీరు సరసంగా పనులు ఎందుకు చేస్తారంటే, గౌరవం కోసం చేస్తారు, పేరు వస్తుందంటే చేస్తారు, సరాజీవం టామ్ టామ్ వస్తుందంటే చేస్తారు. ఇలా చేయటం వల్ల మీకు ఆ జ్ఞానం రాస్తారు కదా, రజగుణం పెరుగుతుంది. ఇప్పుడు మనలో అనేక పనులు చేస్తున్నాం మనం, పరమేశ్వర ప్రీత్యర్థం, ఈశ్వరుడు అనుగ్రహం సంపాదించడానికి, ఈశ్వరుడు దయ సంపాదించడానికి ఈ పని చేస్తున్నామనే భావన మనలో ఎంతమంది ఉంది? ఏదో గౌరవాలు, గొప్పలు, టామ్ టామ్లు, అడ్వర్టైజ్మెంట్లు, పబ్లిసిటీకి ఇలా చేస్తున్నారు కానీ ఇదే మాయ. ఇలా చేస్తున్నారు కానీ ఈశ్వరుడు ప్రీతి కోసం మనం పని చేస్తే అప్పుడు ఈశ్వరుడు దయ, ఈశ్వరుడు అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అప్పుడు దాకా మనకు ఈశ్వరుడు అనుగ్రహం లేదు. మనం ప్రపంచం యొక్క గొప్పల కోసం మనం చేస్తున్నాం కానీ ఈశ్వరుడు దయ కోసం మనం చేయటం లేదు కదా. మీరు చేతితోడ మంచి పని చేయండి, నోటితోడ మంచి మాట మాట్లాడండి, మంచి ఆలోచన రానివ్వండి, మీకు మనసులోకి మంచి ఆలోచన రానివ్వండి. ఏ పని చేసినా అది మీకు ఎలా ఉండాలంటే ఈశ్వర అనుగ్రహం సంపాదించడానికి అనుకూలంగా ఉండాలి, కానీ మిగతా ఉద్దేశం మీకు ఏదో ఉండకూడదు. కాలప్రభావంలో అన్నీ కొట్టిపోతాయి, కాలప్రభావంలో అన్నీ కొట్టిపోతాయి, కాలప్రభావంలో కొట్టిపోతాయి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, నీకు భగవంతుడు ఎప్పుడు లభ్యం అవుతాడంటే, కాముకుడికి కామరి మీద ఎంత ఇష్టం ఉంటుందో, లోభికి ధనం మీద ఎంత ఇష్టం ఉంటుందో, నీకు పరమేశ్వరుడి మీద అంత ప్రీతి ఉంటే నీకు జ్ఞానం వచ్చేస్తుందని చెప్పారు. నీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే, ఇష్టం అనేది లోపల నుంచి రావాలి కానీ పైనుంచి పోసేది కాదు. జ్ఞానం కూడా లోపల నుంచి ఊరాలి కానీ పైనుంచి పోసేది కాదు. మీకు ఈ జన్మలో కాకపోయినా 100 జన్మల తర్వాత అయినా పరమేశ్వరుడు సర్వేశ్వరుడు మనం పరిపాలించేవాడు, మీకు అంతఃకరణలోనే మీకు స్వరూపంగా అనుభవంలోకి వస్తాడు. ఎక్కడో బయట కాదు, బయట మనకు శరీర బుద్ధి ఉంది కాబట్టి బయట తిరుగుతున్నావు దేవుడి కోసం వాటి కోసం. నీకు అంతఃకరణ నువ్వు పవిత్రుడైనప్పుడు నువ్వు శుద్ధుడు అయినప్పుడు, నీ సహస్రారం శుద్ధి అయినప్పుడు, అప్పుడు పరమేశ్వరుని అంతఃకరణలోనే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. వేరుగా కాదు, నీకు వేరుగా కాదు, నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంచేత మీరు ఇంట్లో వాళ్ళకి సేవ చేసినా, బయట వాళ్ళకి సేవ చేయడానికి మీకు ఏమైనా అవకాశం వచ్చినా నిర్మలంగా చేయండి, ప్రీతిగా చేయండి, ప్రచారం అక్కర్లేకుండా చేయండి, కేవలము నిశ్చలంగా చేయండి, పని పని కోసమే చేయండి, ఇది పని అవసరం కాబట్టి చేస్తామని చేయండి, దాని గురించి మీరు ఎక్స్పెక్టేషన్ ఏం వద్దు, ఎక్స్పెక్టేషన్ అక్కర్లేదు, పని పని కోసమే చేయండి, ఆవిడ ఈశ్వరు అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. దేహానికి, మన మనస్సుకి, ఇంద్రియాలకి, ఈ చావులకి, ఈ పుట్టుకలకి, ఈ బంధుత్వాలకి, స్నేహాలకి, విరోధాలకి అసలు వస్తువుకి ఏమీ సంబంధం లేదు. స్వప్నంలో అనేక మంది మనుషులను చూస్తూ ఉంటాం. అది జాగ్రత్త అవస్థ వచ్చాక అందులో అన్ని అబద్ధాలు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చావులు పుట్టుకలు అన్నది కూడా నీకు దాపులు ఎప్పుడైతే స్వరూప జ్ఞానం కలిగిందో ఇది కూడా నీకు అంత అసత్యంగా కనిపిస్తూ ఉంటుంది. వాడు దేనికి రియాక్ట్ అవ్వడం, దేనికి బ్రాహ్మీ స్థితి పొందిన వాడు దేనికి రియాక్ట్ అవ్వడం, ఎందుకు రియాక్ట్ అంటే అది నూటికి నూరు రూపాయలు అసత్యం అని తెలుస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, అది అసత్యం అని తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా విమర్శించారనుకోండి, అది అసత్యం అని తెలుస్తుంది. అంటే లోప వికారం వచ్చి నిగ్రహించుకోవడం కాదు, బాగా అర్థం చేసుకోండి. లోపల మనకు వికారం వచ్చాక వికారాన్ని నిగ్రహించుకోవడం కాదు, అది వికారం రాదాడు ఇంకేదో కంప్లీట్గా అసత్యం అని తెలుస్తూ ఉంటుంది. మీరు ఎక్కువ శ్రమ పడిపోక్కల, మీకు ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఎంతో కొంత మీకు ఆ బుద్ధితోటి, ఆ బుద్ధికి సంబంధించినటువంటి అన్నీ కల్పితాలే, అన్నీ కల్పితాలే. మన ఒక చైతన్యం తప్పించి, ఒక బ్రహ్మము తప్పించి, ఆ చావు పుట్టుకలు లేని సత్పదార్థం తప్పించి మిగతా అన్నీ కల్పితాలే. మన మన మనస్సు కల్పించిన విషయాలు మిగతా అన్నీ. నీకు వచ్చే లాభం కానీ, నీకు వచ్చే నష్టం కానీ, లేకపోతే నీకు వచ్చే జయం కానీ అపజయం కానీ, ఏది వచ్చినా మనస్సు యొక్క కల్పితాలు. అంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే, ఏదో సైన్స్ పెరిగిందని, టెక్నాలజీ పెరిగిందని క్రమశిక్షణ ఏం పెరగలేదు. పైగా ఎప్పుడైతే మన క్రమశిక్షణ పెరగలేదో, ఒంటరి ఏకాంత జీవితం, కొంత టైం ఏకాంతంగా జీవించు, రోజు గంట చేపు, రెండు గంటల చేపు ఏకాంతంగా జీవించు, మన లోపాలు ఏంటో మనం తెలుసుకుని, వేమన అన్నాడు ఇతరుల లోపాలు వెతికే వాళ్ళకి వాళ్ళ లోపాలు తెలుసుకునే టైం వాళ్ళకు ఉండదని, ఇది వేమనామాచ్యుడు చెప్పాడు. ఇతరుల లోపాలు వెతికే వాళ్ళకి వాళ్ళ లోపాలను తెలుసుకునే టైం ఉండదు, ఈ లోపల చావు వచ్చేస్తున్న వాడి శరీరానికి. అయితే నువ్వు ఏకాంతంగా ఉండి నీ లోపాలేంటో నువ్వు తెలుసుకుని అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. నీ లోపాలను తెలుసుకోవడానికి కూడా ఎంతో కొంత ఏకాంత భాషం అవసరం, రోజు గంట రెండు గంటలు ఏకాంత భాషం అవసరం. అయితే ఈ వాసనలోంచి దేహం తాలూకు వ్యసనం, తర్వాత శాస్త్ర వ్యసనం, ఈ వ్యసనాల గురించి చెప్పాడు కదా, లోక వ్యసనం, వీటిలోంచి మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ పండితులకి శాస్త్రం అంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళు ఏదో శాస్త్రానికి సమయం ఈ వాదనలో ఆ వాదనలు అంటే లోపల ఏముండదు వాళ్ళకి. ఇదో అదొక ఎక్సర్సైజ్. అదేంటి, ఆ బుద్ధికి సంబంధించిన ఎక్సర్సైజే కానీ ఆ శాస్త్రంలో చెప్పిన పరమార్థం తాలూకు అనుభవం ఏముండదు వాళ్ళకి. శాస్త్రం అంటే పరిశీలించవచ్చం. అందరూ ఏ వస్తువునైతే ప్రతిపాదిస్తున్నాడో మన అనుభవిక వైద్యం చేసుకోవాలి. గురువు ఎట్లా లభిస్తాడు ఇక ప్రశ్న. ఎవరు రమణస్వామిని అడుగుతున్నారు, ఏమని గురువు ఎట్లా లభిస్తాడు? సర్వాంతర్యామి అయిన భగవంతుడే తన భక్తిని పట్ల జాలితో భక్తిని పరిపక్వతను బట్టి సాక్షాత్కరిస్తాడు. అంటే నువ్వు సత్కర్మ చేసుకుంటూ చేసుకుంటూ రాగా ఆ సత్కర్మ కూడా నిరహంకారంగా నిరాడంబరంగా చేసుకుంటూ రాగా రాగా భగవంతుడి పట్ల నీకు సజీవమైన విశ్వాసం రావాలి. భగవంతుడి పట్ల ఈశ్వరుడనే వాడు ఒకడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం రావాలి. మనలో ఏం వాసన ఉన్నాయో మనకు తలంపు వచ్చే వరకు తెలియదు. మన గురువుకి మన వాసన మనకు తలంపు రాకముందే మన హృదయంలో ఏముందో తెలుస్తూ ఉంటుంది. అది గురువుకి మనకి తేడా. ఓ పీటర్, యేసుక్రీస్తు అంటాడు, ఓ పీటర్ నువ్వు చాలా మంచివాడు అనుకుంటున్నాను, నీకు లోపల ధనం అంటే ఇష్టం. నువ్వు చాలా మంచివాడు అనుకుంటున్నావు తప్ప నీకు ధనం అంటే ఇష్టమైన సంగతి నీకే తెలియటం లేదు. నీకు ధనకాంక్ష ఉంది పీటర్, ఆ ధనకాంక్ష నీ హృదయంలో ఉన్నట్టు నీకు తెలియటం లేదు. నీకు తెలియటం లేదు. రేపు 24 గంటల లోపల 30 రూపాయలు మామూలు కోసం ఆ యేసు దేవుని కుమారుడని యేసు వాడిని ముఖం ఎప్పుడు చూడలేదని చెబుతాం. లేదు ధనకాంక్ష కోసం భయపడు, ఇంకో రకంగా ఇంకో గడవు. అంటే మనకున్న కాంక్ష మన గురువుకి మనకి తేడా ఏంటంటే మన హృదయంలో ఉన్నది, మన హృదయంలో ఉన్నది మనకంటే గురువుకి బాగా తెలుస్తుంది. ఇదే కాంక్ష ఉందో అయితే మనకు తెలియదు అంటే మనకు తెలుస్తుంది. తలం పూర్వపంగా వచ్చే వరకు మనకు తెలియదు. అంచేది వాడు తలం పూర్వపంలో రానిచ్చి అప్పుడు బయటికి లాగే తగలబెడతాడు. గురువు చేసే పని అదే. మనకేది మంచిదో మనకంటే గురువుకి బాగా తెలుసు. మనకంటే గురువుకి బాగా తెలుసు మనకేది మంచి అనబడము. మీరు తొందర పడకండి, ఆవేశ పడకండి, ఉద్రేక పడకండి. ఈశ్వరుడు నీకు ఏది అవసరం అనుకుంటాడో అంతవరకే కేటాయిస్తాడు, అంతకు మించి కేటాయించదన్నాడు ఈశ్వరుడు. నీకు అన్ని అవసరం, దేశం అంతా కావాలి మీకు, మీకు దేశం అంతా కావాలి. కానీ ఈశ్వరుడు చెప్పి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే నీకు నువ్వు అడిగినంత ఇచ్చాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరుడిదే. నీకు ఎంతవరకు ఏది అవసరం అనుకుంటాడు అంతవరకు మాత్రమే కేటాయిస్తాడు. కేటాయిస్తాడు అంతవరకు మాత్రమే అంతకు మించి నువ్వు అడిగినా కేటాయించడు. అంచేది అడిగేసి నోరు పాడు చేసుకోకండి. అడిగి నోరు పాడు చేసుకోకండి. అది ఎప్పుడు కేటాయించాలి, ఎలా కేటాయించాలి అది ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడు చూసుకుంటాడు నీ యోగ్యత మించి అరగత మించి నీకు కేటాయిస్తే నువ్వు పాడైపోతావని తెలుసు. ఎవరికి? ఈశ్వరుడికి. నీకేది నీ ఆశని బట్టి నీకు కేటాయించడు, నీ అవసరాన్ని బట్టి కేటాయిస్తాడు. ఇది బైబిల్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? బైబిల్లో వస్తుంది. అంటే విశ్వాసం లేని అందరినీ ఇప్పుడు కూడా థియేటర్లు అంటారు. విశ్వాసం లేని మనుషుల్ని వీళ్ళందరూ థియేటర్లు అయ్యా అంటారు. వాళ్ళకు స్థిరత్వం ఉండదు. ఏంటి స్థిరత్వం ఉండదు? ఏ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆ రోజు అలా ఆ ఎటుగాల ఇచ్చాడు పోతూ ఉంటుంది. కానీ వాడికి స్థిరత్వం ఉండదు, నెమ్మది ఉండదు, నిదానం ఉండదు, నెమ్మది ఉండదు, నిదానం ఉండదు. అంచేత నీ క్రమశిక్షణ డిసిప్లిన్ లేకుండా జీవితంలో క్రమశిక్షణ లేకుండా మీరు ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఏమి స్వాధీనంలోకి రావు, మాట కూడా స్వాధీనంలోకి రాదు. అంచేత నువ్వు అన్నిటికంటే జీవితంలో నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే డిసిప్లిన్ నేర్చుకో. సర్వాంతర్యామైన భగవంతుడే తన భక్తిని పట్ల జాలితో నువ్వు భగవంతుడే నీకు గురు రూపంలో వచ్చి నీకు దర్శనమిస్తాడు. ఎప్పుడు దర్శనమిస్తాడు నీకు? నువ్వు ఎంతో కొంత పక్వానికి వచ్చినప్పుడే. మనకు చెప్తా ఉంటారు కదా, బయట గురువు బయట గురువు బయట గురువు ఏమో లోపల గెంటుతాడు, లోపల గురువు లోపల గుంజుకుంటాడు. బయట గురువు పుష్ చేస్తాడు, బయట గురువు ఏం చేస్తాడు, లోపల గురువు పులి చేసుకుంటాడు. అయితే వాడి వేరే వీడి వేరే అని అంటే వాడి వేరే వీడి వేరే అని కాదు, పాత్ర తేడా అని. వాడి లోపలన్న గురువు వేరు, బయట ఉన్న గురువు వేరు కాదు, వాడు పోషించే పాత్రలు తేడా. దేవుడు అక్కడే, లోపల ఉన్నవాడు పాత్ర వేరు, లోపల ఉన్నవాడు చేసే పని వేరు, బయట ఉన్నవాడు చేసే పని. లోపల గురువు నీకు బోధించలేడు, బయట గురువు బోధిస్తాడు. లోపల గురువు నిన్ను అనుగ్రహిస్తాడు, లోపల గురువు అనుగ్రహిస్తాడు. అయితే వాడి వీడి వేరు కాదు, లోపల గురువు బయట గురువు వేరు కాదు. భక్తిని దోషాలను తెలిపి గురువు చేసే పని ఏంటంటే వాడి బలహీనతలను వాడుతు ఓ పద్ధతి చెప్తారు. సహస్రారం శుద్ధి అవ్వకుండా ఏ మనిషికి ఆత్మజ్ఞానం రాదని. జిమ్మిక్కల వల్ల రాదు, ఈ సహస్రారం శుద్ధి అవ్వకుండా, ఇది పవిత్రం అవ్వకుండా ఏ మనిషికి ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం వచ్చే వరకు లోకం నేను వెంట ట్రీడింగ్ చేస్తుంది. లోకం చల్లారిపోవాలంటే, లోకం అణిగిపోవాలంటే, లోకం నీకు కనిపించకుండా పోవాలంటే స్వరూప జ్ఞానం వచ్చే వరకు నీకు ఇంకో అవకాశమే లేదు. మన శరీరం చచ్చిపోతుంది, ఇంకో శరీరం వస్తుంది, లోకం ఎక్కడ పోతుంది, లోకం కూడా వస్తూ ఉంటుంది. లోకాన్ని వదిలించుకోలేము మనం. ఒకవేళ వదిలించుకుందామని లోకం మనల్ని విడిచిపెట్టదు. లోకాన్ని వదిలించుకుందామన్నా లోకం మనల్ని విడిచిపెట్టదు. ఏదో ఖర్చు చెబుతూ ఉంటారు, పూర్వం గోదావరి నదిలో ఎలుగుబంటి ఏదో కొట్టుకెళ్తా అండి, వరద వచ్చినప్పుడు వాడు దొంగ అనుకుని ఒడ్డుకి తెచ్చేసుకుని అమ్ముకోవచ్చు ఏ టేక దొంగ అని దాన్ని పట్టుకున్నాడు. దేన్ని పట్టుకున్నాడు? ఆ టేక్ అనుకున్నాడు. ఇప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కలప కొట్టుకొస్తున్నావా అడుగులేదు. ఆ కలప కొట్టుకొచ్చినప్పుడు బాగా ఈర్తగాళ్ళు చచ్చుకుంటా ఉంటారు, ఒడ్డుకి చచ్చి అమ్ముకుంటారు. టేక్ అంటే చాలా ఖరీదు కదా. అదేదో ఎలుగుబంటి అని తెలియక టేక దొంగ అని డెలు పట్టుకున్నాడు ఎవడు, ఈర్తగాడు. అదేం చేసింది? అది టేకు కాదు కదా ఎరుగు అంటూ ఆయన పట్టుకొని ఇచ్చింది. అది తర్వాత ఈయన్ని పట్టుకుంది. అది ఎవరు ఎరుగు అంట గట్టి మీద ఉన్నవాళ్ళు అంటున్నారు, టేకుతో పాటు నువ్వు కూడా కొట్టుకుపోతున్నావు, దాన్ని వదిలేసి ఒడ్డుకొచ్చా అంటున్నాడు. ఏమంటున్నారు గట్టి? నేను దాన్ని వదిలేసాను, అది నన్ను వదలటలేదన్నాడు. దాన్ని అది నన్ను నేను వదిలేసాను, ఇంటి ఒడ్డుకు వచ్చేయటానికి అది నన్ను వదలకుండా కూడా లాక్కుపోతాను. నన్ను ఈ తేకాట అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు నాలుగో చెయ్యి దొరకలేదనుకోండి, ఆడికి మీ ఇంటికి రారండి, నా ఈ తిరాకాట అలవాటు ఎవడం ఆడు ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ వీళ్ళని వదిలేసినా వీళ్ళు ఆడిని వదలరు, తీసుకొచ్చేస్తారు. మరి నాలుగో చెయ్యేది వాళ్ళే మీ ఇంటికి రారు. ఆ నాలుగో చెయ్యి అలవాటు ఉన్నాడు, ఒకవేళ ఆడు మానేద్దామని ఇంటికాడ కూర్చుని వెళ్ళి లాక్కొచ్చేస్తారు. ఆ హ్యాబిట్ ఉన్నవాడిని మీ ఇంటికి రారాళ్ళు, అలవాటు ఉన్నవాడిని ఇంటికాడ కూర్చుని ఏదో రకం తీసుకొచ్చేస్తారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, భక్తుల దోషాలను తెలిపి, అంటే మీకు ఏకాంత వాసంలో మీరు 10 మందిలో కూర్చున్నప్పుడు మీ దోషాలు మీ బలహీనతలు ఏంటో తెలియదు. అలవాట్లు వేగం తెలియదు, అలవాట్లు వేగం తెలియదు. మన మనస్సు అలవాట్లు లేకపోతే, వాసన లేకపోతే, ఈ లోకవాసన కానీ, దేహవాసన కానీ, శాస్త్రవాసన కానీ, ఏ వాసన లేకపోతే మనస్సు బాహ్యముఖం అవమంటే అవదు. అసలు అలా అలవాటు లేనివాడికి పైసలు ఖర్చు అవ్వదు. అసలు ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, బట్టలు కట్టుకుంటున్నారు, తర్వాత ఏమో ఇంకా మరి ఏదో స్నానం చేస్తున్నారు, ఏదో ఈ నీళ్ళు ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లుకి ఎంత అవుతుంది? ఎంత అవ్వదు. ఈ అలవాట్లు ఉన్న వాళ్ళే పాడైపోతారు, అలవాట్లు ఉన్న వాళ్ళే పాడైపోతూ ఉంటారు. నెలకు 10,000 తెచ్చుకుని నెల వేసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకు 100,000 జీతం తెచ్చుకుని చివరి వారంలో చిల్లర కొట్ల మీద అప్పులు చేస్తూ ఉంటారు. దీని అన్నింటికి కారణం ఏంటి? అలవాట్లు. అయితే భక్తుడు భగవాన్ గురువు ఏం చేస్తాడంటే, నీ దోషాలను నీకు సాఫ్ట్గా తెలియపరుస్తాడు, నీ దోషాలని సాఫ్ట్గా తెలియపరుస్తాడు. నెమ్మదిగా జాగ్రత్తగా నీ దోషాలను అది విమర్శించడం కాదు, అదేంటది, అది విమర్శించడం కాదు, నీ దోషాలను తెలిపి అతను గురువు చేసే పని ఏంటంటే, ఎక్కడ నీకు మైనస్ పాయింట్స్ ఉన్నా, ఎక్కడ ఏ బలహీనత ఉంది అని జాగ్రత్తగా స్కానింగ్ తీసినట్టు అన్నీ జాగ్రత్తగా తీసి, ఒక్కో బలహీనతలోంచి ఒక్కో బలహీనతలోంచి నేను విడుదల చేసి గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోకి పొందే వరకు నిన్ను విడిచిపెట్టాడు. వాడే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. ఏమన్నారు భగవాన్? ఏమన్నారండి? పులి నోట్లో పడ్డ మాంసం మొక్కను మనం బయట తీయడం. అలాగే నువ్వు గురువు యొక్క అనుగ్రహంలో పడితే ఒకసారి పడితే చాలు మనం బయటకు రాలేం. ఏ జన్మలోకి వెళ్ళినా నువ్వు నీకోసమైనా చర్యలను తీసుకుని నీవే బలగనుతున్నావు వాటిని విడిపించి అని స్వరూపం ఇచ్చే వరకు నేను విడిచిపెట్టాడు వాడు గురువు. ఇప్పుడు మీ చుట్టాలకి మీకు, మీ గృహ మీ ఇంట్లో వాళ్ళకి మీకు దేహం చనిపోయిపోయినా సంబంధం చెడిపోదు, సంబంధాలు తెగిపోతాయి. మీ ఇంట్లో వాళ్ళు మీరు ఉన్నారు, మీ చుట్టాలు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీరు విరోధులు ఉన్నారు, శరీరం చనిపోయిన వెంటనే సంబంధాలు తెగిపోతాయి. శరీరం చనిపోయిన వెంటనే అది ఆచార్యుల వారు ఏమన్నారు, ఎవరికి ఎవరు ఏమీ కారు. ఈ సూత్రం రాసుకోండి. ఏమన్నారు? ఎవరికి ఎవరు ఏమి కారు, ఇవన్నీ బుద్ధి కల్పితాలు. ఏంటయ్యి బుద్ధి కల్పితాలు? ఇక్కడ ఇవన్నీ బుద్ధి కల్పితాలే, ఇవన్నీ బుద్ధి కల్పితాలే. మీకు అస్తమాన దేహం మీద, ఈ దేహం జ్ఞాపకం అస్తం అనుకోండి, ఎవరికి మాట అంటే దేహం మీద మమకారం ఉందని అర్థం. అస్తమాన లోకం జ్ఞాపకం అస్తం అనుకోండి, లోకం మీద మమకారం ఉందని అర్థం. మీకు ఆ దేహం మీద ఉన్న మమకారం తగ్గించడానికి కూడా గురువు అంతర్గతంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎలాగా? అంతర్గతంగా ఉండి ప్రయత్నం చేస్తాడు. అంటే నీ దోషాలని, నీలో పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి దోషాలని, బలహీనతలను జాగ్రత్తగా ఒక్కోటి ఒక్కోటి తొలగిస్తూ నువ్వు సద్గుణాలతోటి నింపి, ఏంటిది, అంటే సద్గుణాలు దుర్గుణాలు బుద్ధి కల్పితాలే మాట, దీనికి చైతన్యానికి ఏమి సంబంధం లేదు. అయితే సద్గుణాలు ఎందుకంటే సత్యజ్ఞానాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తే అంతవరకు అది సత్యాత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి. కానీ మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అంచేత నీలోని బలహీనతల్ని నీలోని అలవాట్లేంటో చూసి అందులోంచి నిన్ను విడిపించి నీ లోపలున్న గురువు నీ లోపల ఉన్నాడు. గురువు నిజమైన గురువు నీ లోపల ఉన్నాడు. వాడి స్వరూపం అంటే నిజమైన గురువు అంటే నీలో ఉన్న గురువే ఆత్మ, దైవమే ఆత్మ, చైతన్యమే ఆత్మ. నీకు అర్థమవుతుందా? ఆ లోపల నీ స్వరూపం నీకు తెలియపరిచే వరకు నీకే విషయాలు అయితే అడ్డొస్తున్నాయో, ఏ చింతన అయితే అడ్డొస్తుందో అందులో తొలగించే వరకు గురువు నిన్ను విడిచిపెట్టడం వాడు గురువు. ఇది గురువు అంటే ఒకవేళ గురువుని మీరు విడిచిపెట్టేసిన వాడు మిమ్మల్ని విడిచిపెట్టడు, ఏం చేస్తాడు? పులి నోట్లో పడ్డ మాంసం మక్క. గురువుని మీరు విడిచిపెట్టేస్తారనుకోండి, గురువు మిమ్మల్ని విడిచిపెట్టడు. అదే పులి నోట్లో పడ్డ మాంసం మక్క. ఏంటది పులి నోట్లో పడ్డ మాంసం మొక్క? అది భగవాన్ చెప్పారు, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఎటువంటిదో. ఒకసారి గురువు అనుగ్రహంలో పడ్డవాడు ఇంకా బయటకు రావటానికి ఏం లేదు. ఎల్ల ఏళ్ళలా అన్ని ప్రదేశాల్లో ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మనసును ఉద్వేగపరచకూడదు, మనసుని ఉద్వేగపరచుకోకూడదు. మన మనసును మనం కంగారు పెట్టుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మన మనసును కంగారు పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ మనసును మనమే వెనక్కి లాక్కోవాలి. ఎవడు లాగుతాడు? ఇప్పుడు మన మనసుని ఏదైనా విషయం గురించి కంగారు పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ మన మనసుని మనమే వెనక్కి లాక్కోవాలి. ఇప్పుడు కాలు జారింది అనుకోండి, మన కాలు మళ్ళీ మనమే వెనక్కి తీసుకోవాలి. ఎవడు వచ్చి సహాయం చేస్తారో మీరు కనిపెట్టుకోండి, ఎవరు వచ్చి సహాయం చేస్తారని మీరు కనిపెట్టుకోండి. మనం చనిపోతే వెనకాలలో ఏదో శ్మశానంలో మోసుకుపోతారు మన మన శరీరం చనిపోయినప్పుడు ఏం చేస్తారు? అదే మీ పేరెంట్స్కి బాగా డబ్బు ఉంటే ఏదో మీకు భోగ వస్తువులు భోగించడానికి వస్తువులు కొనిస్తారు, మీకు భోగించడానికి కను. వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉంటే మీకు 2 ఎకరాలు రాసిస్తారు. కానీ వాళ్ళు మోక్షం ఇవ్వటానికి పనికి రారు. మీ చుట్టాలు కానీ మీ స్నేహితులు కానీ మీకు ఆత్మజ్ఞానం ఇవ్వటం కానీ మోక్షానికి ఇవ్వటం కానీ పనికి రారు. మీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగంలోంచి విడిపించవచ్చు, కానీ అజ్ఞానంలోంచి విడిపించడానికి ఈశ్వరుడు తప్పించి గురువు తప్పించి ఇంకో మనిషికి సాధ్యం కాదు. ఇప్పుడు మీరు రుణం చేసి చచ్చిపోయారనుకోండి, ఎవరు మీరు రుణం చేసి చచ్చిపోతే మీ పిల్లలు మంచోళ్ళు అయితే రుణం తీర్చేయచ్చు, వాళ్ళు బాగుపడితే. ఎవరు మీ పిల్లలు బాగుపడితే ఇప్పుడు సిఆర్ దాస్ గారు ఉన్నారు, మీరు చిత్తరంజన్ రైల్వే కర్మాగారం అని ఇప్పుడు బెంగాల్లో ఒక కర్మాగారం, రైలు ఇంజిన్లు అన్నీ అక్కడే తయారు చేస్తారు. సుభాష్ చంద్రబోస్ రాజకీయాలన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? చిత్తరంజన్ దాస్ గారి దగ్గర నేర్చుకున్నాడు. రాజు పొలిటికల్ గురువు. ఏంటి ఆయన పొలిటికల్ గురువు? ఎవరికి? సుభాష్ చంద్రబోస్కి సిఆర్ దాసు పొలిటికల్ గురు, రాజకీయం గురు, రాజకీయాలు అక్కడ నేర్చుకున్నాడు. ఆయన లాయర్ అయ్యాడు, బారిస్టర్. సిఆర్ దాస్ గారు పెద్ద ప్లేటర్ అయ్యాడు, కలకత్తా కోర్టులో ప్రాక్టీస్ చేసేవాడు. వాళ్ళ తండ్రి గారు కొన్ని రుణాలు చేసి పాపం తీర్చలేక చచ్చిపోయారు. తీర్చలేక చచ్చిపోతే ఈయనకి 2 చేతులలో డబ్బు వచ్చేసిన తర్వాత ఎవరికి? ఆయన చచ్చిపోయాడు తండ్రి దాస్ గారికి. ఇంటింటికి వెళ్ళి ఆయన మా తండ్రి గారు మీకు ఎంత డబ్బు ఇవ్వాలి, ఇవ్వలేకపోయాడు అని వాళ్ళు ఏజెంట్లు మీ తండ్రి గారు పుచ్చుకుని మీకు సంబంధం లేదు, మీరు మా దగ్గర ఏం పుచ్చుకోలేదు, మీ తండ్రి గారు కదా పుచ్చుకుంటా ఏమో ఎప్పుడో గొడవ మర్చిపోయి ఉండాలి ఆయన. ఆయన మేము ఎంత ఇచ్చామో తెలియదు, మా అసలు ఆ గొడవలు ఇప్పుడు ఏం లేవని అంటే బతిమాలాలి నేను. ఇంటింటికి తిరిగి నా చేతుల నుండి డబ్బు ఉంది, ఇప్పుడు ఏం చేసుకోవాలి నేను? మా తండ్రి గారు చేసిన రుణం నేను తీర్చాలని నేను ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని బతిమాలాల డబ్బు వాడికి ఇచ్చేసాడు వాడు చిత్తరంజన్ దాస్. అంటే ఇప్పుడు నీకు అర్థమేంటి? తండ్రి రుణం చేస్తే కొడుకు తీర్చాడు, అలా మోక్షాన్ని ఇవ్వలేడు. అందుకే చెప్తాను, తండ్రి రుణం చేస్తే కొడుకని ఎలా తీర్చాడు? వాడికి డబ్బు వచ్చింది కాబట్టి తీర్చాడు, లేకపోతే ఆడు తీర్చలేడు కదా. తండ్రి రుణం చేస్తే కొడుకు తీర్చాడు, కానీ తండ్రికి మోక్షం ఇవ్వడెవలేడు. ఎవడెవలేడు? దాసు గారు ఇవ్వలేరు. అది జ్ఞాపకం ఉంచుకోండి. మీ ప్రయత్నంలో మీరు ఉండండి, మీ నిదానంలో మీరు ఉండండి, మీ ఆలోచనలో మీరు ఉండండి, మీ బుద్ధిని మీరు కాపాడుకోండి. ఎటుగాలు ఇచ్చాడు పోకండి, మీ బుద్ధిని మీరు కాపాడుకోండి, వివేకం కాపాడుకోండి. ఏంటది వివేకం కాపాడుకోండి? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, మెరిసేదంతా బంగారము అని అనుకోవద్దు. ఏంటంటే మెరిసేదంతా బంగారం అనే అనుకోవద్దు. ఏమైనా ఎల్లవేళలా అంచేది నీ మనసునే. మీకు ఏదైనా భోగాలు సుఖాలు ఇస్తే పొంగిపోవద్దు, అన్నీ అబద్ధాలు. సుఖాలు కూడా అబద్ధాలు. తర్వాత అన్ని ప్రదేశాల్లో ఎక్కడున్నా ఇప్పుడు మీరు భోగాలు అనిపిస్తున్నారని కూడా అన్నీ అసత్యాలే. రోగాలు అనిపిస్తున్నా అసత్యం, రోగం అసత్యం, భోగాలు అనిపిస్తాం. నిన్నటి జన్మలో మన భోగాలు అనిపించిన భోగాలు ఈ జన్మలో రోగాల కింద మారిపోతాయి. రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు అనిపించిన భోగంలోంచే రోగం వస్తుంది. అంచేది మీరు ఏం చేస్తారని ఎట్టి పరి మీకు అదృష్టం రానివ్వండి, దురదృష్టం రానివ్వండి, గౌరవం రావనండి, అగౌరవం రాని. బ్రాహ్మస్థితి పొందిన వాడికి ఎర్రసేం కుట్టినట్టు ఉండదు. ఏం చేస్తుండో చెప్పండి. శాస్త్రం చదువుకోవడం కాదు, అది శాస్త్రం చదువుకోవడం వల్ల కాదు, అది బుద్ధి యొక్క వైభవం కాదు, తెలివితేటల వాళ్ళకి వైశాల్యం కాదు, అది నిజం కాదని తెలుస్తూ ఉంటుంది. ఇది గ్రహించండి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, అది నిజమని తెలిస్తే మీరు దుఃఖం ఎంతో కొంత వస్తుంది, నిగ్రహించుకుని ఎంతో కొంత వచ్చేస్తుంది కదా. అది నిజం కాదని తెలిస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనం నిగ్రహించుకోవటం వేరు. ఏంటే నిగ్రహించుకోవటం వేరు, అది సత్యము కాదని తెలియటం వేరు. అది సత్యము కాదని తెలిసినప్పుడే మీరు దాని ప్రభావం మీ మీద ఏం పడదు. అది సత్యమని తెలుస్తూ మనం నిగ్రహించుకుందామంటే ఎంతో కొంత దాని ప్రవాహం మిమ్మల్ని గెంటేస్తుంది. అది నిజము కాదని వీడికి తెలుస్తుంది కాబట్టి వీడికి ఏమనిపించదు. మీకెవరికైనా దారిద్ర్యం వచ్చిందనుకోండి చాలా బాధ దుఃఖం కలుగుతుంది, చాలా దుఃఖం కలుగుతుంది. ఎంచేది అది నిజమని తెలిసినంతకాలం దారిద్ర్యం వచ్చినప్పుడు ఇబ్బంది తప్పదు, ధనం వచ్చినప్పుడు గర్వం తప్పదు. ధనం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈ ధనం ఒకటి, అధికారం ఒకటి, మీకు అర్థమవుతుంది, పాపులారిటీ ఒకటి, కీర్తి ఒకటి. వాళ్ళు బాగా పైకి మెరుస్తూ ఉంటారు, లోపల కుళ్ళిపోతూ ఉంటారు. తెలివి తక్కువ వాళ్ళతో స్నేహాలు కూడా ప్రమాదం. వాళ్ళు ఏదో గొడవలు తెచ్చి పెడతారు మనకు. ఎలా చెరుకుమిల్లా చెరుకుమిల్ల చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ గారు ఎవరో వచ్చారు పొద్దున్న. ఆయన ఆ పూర్వపు రోజుల్లో రామకృష్ణ గారు అనే చౌదరీల వాళ్ళు గుంటూరు జిల్లా. ఆ పూర్వపు రోజుల్లో ఐసి చేస్తాను, పూర్వపు రోజుల్లో ఎప్పుడు అది చేస్తాం. ఆయన చౌదరి హరిశ్యం, తణుకు హరిశ్యం ప్రసాద్ చౌదరి. చౌదరి హరిశ్యం ప్రసాద్ వచ్చి ఈయన దగ్గర కూర్చున్నాడంట. ఎప్పుడైనా ఎవరి దగ్గర? హరిశ్చంద్ర చౌదరి ఈయన దగ్గర ఆయన పేరు ఏదో ఉంది, రామకృష్ణ గారు ఏదో అంటారని ఎప్పుడైనా కూర్చుంటే వ్యాయామ ప్రసాదనము ఇద్దరు ఒకటే క్యాస్ట్. ఆయనకి షుగర్ ఫ్యాక్టరీ కడదామని ఆయనకి ఏం సంకల్పం రాలేదండి. ఆయనకి ఈ ప్రసాద గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. స్నేహం మంచిది, స్నేహం చేయటం వల్ల ఏమైనా తణుకులో ఫ్యాక్టరీ కట్టుకో. ఎలా కట్టాలి ప్లాన్ అంటే నేను ఇస్తాను, నీకు తెలియదు కదా, నీ దగ్గర కొంత డబ్బు ఉంది, ఆ గోచేటి రాఘరాజు గారి దగ్గర కొంత తెచ్చుకో, లేదా కనకరాజు గారి దగ్గర కొంత తెచ్చుకో, లేకపోతే ఇంకెవరు బ్యాంకులో కొంత తెచ్చుకో. అలా కష్టపడి తర్వాత మూడేళ్లలో తీర్చేస్తాం అని చెప్పి ఆయన సలహా చెప్పి అక్కడ ఫ్యాక్టరీ కట్టించింది రామకృష్ణ గారు అని చెప్పాడు. ఆయనకి ఒక కూతురు ఇద్దరు కొడుకులను, ఎవరికి రామకృష్ణ గారికి, అది పెద్దమ్మ అమ్మ ఒక కూతురు, ఆ కూతురి పేరు రాజేశ్వరి. ఆయన చచ్చిపోయే ముందు ఒక మాట చెప్పాడట, మీరు నేను చెప్పిన మాట వింటున్నారు కొడుకులతోటి, మీరు నేను చెప్పిన మాట వింటున్నారు, నేను చచ్చిపోయిన తర్వాత అక్క చెప్పిన మాట అంటే నీకేం అన్యాయం చేయదు, మిమ్మల్ని బాగు చేస్తున్నా అని చెప్పి చచ్చిపోయాడంట. తర్వాత వాళ్ళని బాగు చేసి వాళ్ళు ఇద్దరిని వదిలేసింటారు. వాళ్ళ కాళ్ళ మీద ఆయన నిలబడే వరకు ఆయన బాగు చేసి ఇంకా మీదేదో మీ బతికేదో మీరు బతకండి అని ఆవిడ డ్యూటీ పెర్ఫెక్ట్గా చేసి అప్పుడు తమ్ముళ్ళని వదిలేసింది. తమ్ముళ్ళని వదిలేయటం అంటే మాట్లాడేమని కాదు దాని అర్థం, అంటే ఇంకా మీరు మీ బతుకు మీరు బతకొచ్చు, నా మీద మీరు ఆధారపడక్కర్లేదు అని వాళ్ళని స్వతంత్ర జీవితంగా పెట్టి వాళ్ళని ఎలా నడుపుకోవాలి అంటే డిసిప్లిన్ నేర్పింది అది. ఆవిడ ఏం చేసింది అంటే డబ్బు సంపాదించడం కంటే క్రమశిక్షణ సంపాదించడం కష్టం అని చెప్పేది. అటప్పుడు డబ్బు ఉందని విర్రవేయకూడదు, డబ్బు ఉందని విర్రవేయకూడదు. కొంతమందికి 1,000 కోట్లు ఉంటే ఉన్నట్టు తెలియదు వాళ్ళకి, కొంతమంది 1,000 కోట్లు డబ్బు ఉంటే వాళ్ళకి ఉన్నట్టు తెలియదు మనకి. అంటే డబ్బు ఉన్నట్టు డబ్బు ఉందని విర్రవేయకూడదు. తమ్ముళ్ళకి క్రమశిక్షణ నేర్పి వాళ్ళకి కొన్ని ఫ్యాక్టరీలు ఇచ్చి వాళ్ళకి ఏం అన్యాయం చేయకుండా వాళ్ళ పత్రాలను వదిలేసింది. అంటే తండ్రి చెప్పాడంటది, నేను చచ్చిపోయిన తర్వాత మీరు మీ అక్క చెప్పినట్టేనండి, ఆవిడ మిమ్మల్ని బాగు చేసి వదిలేస్తున్నా పాడు చేయదు, సరిగ్గా అలాగే జరిగిందని చెప్పాడు. అది ఇక్కడ ఎందుకు చెబుతున్నామంటే అన్ని పరిస్థితుల్లో ఏంటది అన్నీ, నీకు ధనం ఉన్నా దారిద్ర్యం వచ్చినా, నీకు ధనం ఉన్నా దారిద్ర్యం వచ్చినా, అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రదేశాల్లో నీ మనస్సు చెలించకూడదు, నీ మనస్సు చెలించకూడదు, ధైర్యం పోగొట్టుకోకూడదు. వాడు గురువు యొక్క లక్షణం. నువ్వు నీ మనస్సు అన్ని ప్రదేశాల్లో అన్ని స్థలాల్లో అంటే ఇప్పుడు చావు వచ్చి మీ నెత్తిమే పడతాం అనుకోండి, ఏం అనిపించకూడదు. అది నిజం అనుకుంటే ఏదో అనిపిస్తుంది, ఇక్కడ బాగా గ్రహించండి. ఇప్పుడు చావు వచ్చి మీ నెత్తిమే పడతాననుకోండి, అది నిజం అనుకుంటే ఏదో రకంగా వికారం వచ్చేస్తుంది మనకు. అది నిజం కాదని మీకు అర్థమైనప్పుడు ఏ వికారం మీ మీద పడదు. అది నిజమని అనుకున్నా నిగ్రహించుకున్నా, అది నిజమని నిజంగా మీకు కనిపిస్తుంటే నిగ్రహించుకున్నా నిగ్రహం ఆగదు, నిగ్రహం ఆగదు. అది అంచేది నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా అదృష్టం అంటాడు. అదృష్టి ఎవడికి, అహంకారం మనసుకి, దురదృష్టి ఎవడికి, మనసుకి. చైతన్యానికి అదృష్టానికి దురదృష్టానికి ఏమి సంబంధం లేదు. అదృష్టాలు దురదృష్టాలు ఏమి చైతన్యానికి అసలు సద్వస్తుకి గొడవలకి ఏమీ సంబంధం లేదు. అదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగానే, దురదృష్టం వచ్చినప్పుడు ఒక రకంగానే ఉంటున్నావు అనుకు. లోకము కోటి జన్మలు ఇచ్చిన లోకమునన్నీ విడిచిపెట్టదు సిద్ధాంతం రాసుకోండదు. నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నావు అనుకో, ఈ జన్మే కాదు కోటి జన్మలు వచ్చిన లోకం విడిచిపెట్టరు. నువ్వు ద్వంద్వాల్లోంచి బయటికి రాకపోతే, అద్వైతానుభవం పొందకపోతే, అమృతానుభవం పొందకపోతే లోకం అణుగుతుంది అనుకుంటున్నావా? ఎగిరి ఎగిరి పడుతుంది. లోకం అణిగిపోతుంది అనుకుంటున్నావా? ఈ శరీరం చచ్చిపోతే శరీరం మారుతుంది, కానీ లోకం లోకం విడిచిపెట్టరు. నేను ఇప్పుడు శరీరం చనిపోయింది అనుకోండి, శరీరం వదిలిపోయిన లోకం విడిచిపెట్టదు, మళ్ళీ ఇంకో శరీరం వచ్చినప్పుడు లోకం పట్టుకుంటుంది కదా. లోకం అనగదు. నీకు బ్రాహ్మస్థితి పొందే వరకు, బ్రహ్మజ్ఞానం పొందే వరకు లోకం అనగదు, లోకం నిన్ను విడిచిపెట్టదు. ఇక్కడ చెబుతున్నాడు గురువు ఎంత చదువుకున్న, శిష్యుడు ఎంత చదువుకున్నప్పటికీ ఇది కరెక్ట్. మనకు అర్థమై, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది కరెక్ట్. శిష్యుడు ఎంత చదువుకున్నప్పటికీ, ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ, అంటే ఒక భౌతికమైన శక్తులు మహిమలు ఇటువంటివి ఉన్నప్పటికీ, ఇటువంటివి ఉన్నప్పటికీ మహిమలు అయ్యి ఉన్నప్పటికీ పతంజలి ఒక మాట చెప్పాడు. యోగాభ్యాసం చేయటం వల్ల అని యోగం మీద రాశాడు పతంజలి యోగ సూత్రాలు. యోగాభ్యాసం చేయటం వల్ల కొంతమందికి కొన్ని మహిమలు వస్తాయి, కొంతమందికి కొన్ని మహిమలు వస్తాయి యోగాభ్యాసం చేయటం వల్ల. కానీ ఈ మనస్సు ఎంత నిజమా, మహిమలు కూడా అంతే నిజం, కానీ చైతన్యానికి దీనికి ఏమీ సంబంధం లేదు అని ఆ పతంజలి చెప్పాడు. మళ్ళీ మీరు సాధన చేయటం వల్ల, యోగాభ్యాసాలు చేయటం వల్ల మీకు కొన్ని మహిమలు వస్తాయి, కానీ ఆ మహిమలు మనస్సు ఎంత నిజమో, మీ దేహం ఎంత నిజమో, మహిమలు కూడా అంతే నిజం, కానీ చైతన్యానికి మహిమలతోటి ఏమీ సంబంధం లేదని మళ్ళీ ఆ పతంజలి చెప్పాడు. చివరికి మహిమల గురించి చెప్పిన పతంజలి చివరికి మనకు సత్యాన్ని చెప్పాడు. ఎంత ఎటువంటి శక్తులు ఉన్నప్పటికీ, ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, నీకు ఎంతో ధనవంతులు అవ్వచ్చు, విద్యావంతులు అవ్వచ్చు, లేదా శక్తులు ఉండొచ్చు, నీకు శక్తులు ఉండొచ్చు, లేదా గౌరవం ఉండొచ్చు, కీర్తి కూడా దుమ్మమ్మా. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తేనే మన బట్టల మీద దుమ్ము పడతా ఉంటుంది కదా, కీర్తి కూడా అటువంటిది. బట్టల మీద పడి దుమ్ము ఎటువంటిదో, కీర్తి కూడా అటువంటిది. అందులో ఏమి లేదు, అందులో ఏమి లేదు. అంటే మీరు ఏదైనా పని చేస్తే కీర్తి కోసం చేయకుండా ఈశ్వర ప్రీర్చేద్దాం. ఏంటది అంటే, ఈశ్వర అనుగ్రహం కోసం ఈశ్వర ప్రీర్చేద్దాం, ఇది కూడా రాసుకోండి. మాట మాట్లాడితే అహంకారం కోసం, ఈశ్వర అనుగ్రహం కోసం ఈశ్వర ప్రీర్చేద్దాం, పని చేస్తే దేనికోసం, అప్పుడు ఈశ్వరుడు స్వరూపం, ఆయన స్వరూపం నీకు ఇస్తాడు, ఈశ్వర ప్రీర్చేద్దాం. లోకం ఈ లోకవాసన, లోకవాసనతో ఏ పని చేయొద్దు. లోకవాసనతో మీరు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు ఏం పెద్ద బాగుపడిపోతారనుకోకండి, మీరు ఆ సహాయం మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. మీరు ఎవరికైనా సహకరించారనుకోండి, అంత మాత్రం చేస్తే వాళ్ళు ఏదైనా ఉద్ధరించబడిపోతారనుకోండి, కానీ ఆ సహకారం మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి, మీ మనసు పవిత్రం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అది ఏంటది, ఉపయోగపడుతుంది. అంచేది ఇక్కడ ఏమంటున్నాడని, గురువు యొక్క కృపలో వాడు ఎంతలో వాడైనప్పటికీ గురువు అనుగ్రహం లేకుండా వాడు ఆత్మజ్ఞానం పొందలేడు, ఆత్మజ్ఞానం పొందలేడు. మనం ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, గురువు ఆయనంతటా ఆయన మనం ఊళ్ళో తీసుకుని జ్ఞానం ఇవ్వాల్సిందే, కానీ మనం తెలివితేటల వల్ల రాదు. మనం తెలివితేటల వల్ల వచ్చేది కాదు అసలు. అయితే తెలివితేటలు బుద్ధికి సంబంధించినవి. ఏంటది, అనుగ్రహం బుద్ధికి సంబంధించి, అనుగ్రహం ఎక్కడ ఉంది, చైతన్యంలో ఉంది. బ్రహ్మము అనుగ్రహం స్వరూపం. ఏంటి అనుగ్రహం? దేవి ఏది అనుగ్రహిస్తుంది? బ్రహ్మమే అనుగ్రహిస్తుంది. మా బ్రహ్మమే అనుగ్రహిస్తుంది. శరీరం అనుగ్రహించదు, మనస్సు అనుగ్రహించదు, బుద్ధి అనుగ్రహించదు. భగవాన్ చివరి రోజుల్లో ఎవరో మాట్లాడుతూ మాట అన్నారు, మీ శరీరం వెళ్ళిపోతానికి ఎంతో కాలం ఉండదు, మీ శరీరం శిథిలం అయిపోయింది, మమ్మల్ని ఇంకా అనుగ్రహించే వాళ్ళు ఎవరు ఉంటారని. ఏంటది మమ్మల్ని మా పట్ల దయ చూపించేవాళ్ళు, మమ్మల్ని అనుగ్రహించే వాళ్ళు ఎవరు ఉంటారంటే, అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఇప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించేది మీ దేహం పట్ల దయ చూపించేది, మీ మిమ్మల్ని అనుగ్రహించేది ఇప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించేది మీ పట్ల ప్రేమ చూపించేది దేహమా? ఇప్పుడు కూడా దేహము కాదు. దేనికై ఇప్పుడు కూడా దేహం కాదు, మీ మిమ్మల్ని అనుగ్రహించేది జడం. ఇది ఏంటది? అన్నీ జడమే. మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, మొత్తం మనస్సు అన్నీ అన్నీ జడమే, అన్నీ జడమే. ఈ జడ వస్తువులా మిమ్మల్ని అనుగ్రహించి మీరు శరీరం చనిపోతుంది అంటున్నారు. శరీరం ఉండగా శరీరానికి అనుగ్రహించే శక్తి ఉంటే శరీరం పోతానంటే మీరు అనుకోవచ్చు. శరీరం ఉండగా శరీరం అనుగ్రహించుకునేది మిమ్మల్ని. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. ఇది సిద్ధాంతం. శరీరం ఉండగా కూడా మిమ్మల్ని అనుగ్రహించేది శరీరం కాదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. శరీరం చనిపోయిన తర్వాత కూడా గురువుతోడు అనుబంధం జరగదు. గురువు అంటే ఎవరు? ఆత్మ చైతన్యం. ఆ గురువుతోడు అనుబంధం ఎందుకు జరగదంటే, ఆ గురువు ఆయన స్వరూపం పొందే వరకు నిన్ను ఇడిచిపెట్టడు. గురువుతోడు అనుబంధం జరగదు. బంధువులతోటి, స్నేహితులతోటి, అన్ని అందరితోటి సంబంధం తెగిపోతుంది. కానీ ఒక గురువుతోటి మటుకు నీకు అనుబంధం జరగదు. ఏది లేదు, గురువు నువ్వు గురువు, నీ స్వరూపం, నీ లోపల గురువు ఉన్నాడు కదా, ఆ గురువు నేను అనుభవంలోకి తీసుకొచ్చే వరకు గురువు నేను నిడిచిపెట్టాడు. వాడు వెంటాడుతూ ఉంటాడు. ఏంటి, నువ్వు ఏ వంద జన్మ ఏ జన్మలోకన్నా గురువు వెంటాడుతూ ఉంటాడు. ఎప్పుడు వరకునే? ఆయన స్వరూపం నీకు ఇచ్చే వరకు. ఆయన స్వరూపం నీకు ఇవ్వటమే కాదు, ఆ స్వరూపం పొందటానికి తగిన యోగ్యతగా తగిన పక్వత రావటాన్ని నేను మొగ్గేస్తాడు. ఏంటి నేను మొగ్గేస్తాడు? నువ్వుకే స్వరూపం ఇవ్వడం నువ్వు భరించాలి కదా. ఆయన ఇస్తాడు స్వరూపం, నువ్వు భరించాలి కదా. అంటే భరించడానికి తగినటువంటి శక్తి, తగిన యోగ్యత నీకు రావడానికి ప్రిపేర్ చేస్తూనే ఉంటాడు. ప్రిపేర్ నేను ప్రిపేర్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏనుగు నిద్రపోతా అంటే, ఏనుగు నిద్రపోతా అంటే దాని స్వప్నంలో ఎవరు? స్వప్నం ఎక్కడ వస్తుంది? నిద్రట్లో వస్తుంది. స్వప్నాన్ని ఎవరు కల్పిస్తున్నారు? నిద్ర కల్పిస్తుంది. మన జన్మలు ఎవరు కల్పిస్తున్నారు? అజ్ఞానం కల్పిస్తుంది. మన జన్మలను ఎవరు కల్పిస్తున్నారు? అజ్ఞానం. ఇప్పుడు మనం చావులు పుట్టుకులు నిజం అనుకుంటున్నావా అబద్ధం అనుకుంటున్నావా? నిజం అనుకుంటున్నా. అజ్ఞానం అని చెప్పి నిజం అని అనుకోవటం మాన. మీరు ఎంత చదువులు చదవండి, అజ్ఞానం ఉన్నంతకాలం అశాంతి ఆ జీవుని విడిచిపెట్టదు. మరి నిజమైన సుఖి ఎవడు? స్వరూప జ్ఞానం కలవాడు నిజమైన సుఖి. స్వరూప జ్ఞానం కలవడం మాత్రమే నిజమైన సుఖ్యం. అంచేత అజ్ఞానం నన్ను చెప్పువాడిని విషాదం విడిచిపెట్టదు, ప్రపంచం కూడా విడిచిపెట్టదు. ప్రపంచం అసలు అజ్ఞానం. ఇది కనిపించే లోకం అంతా జ్ఞానం కాదు, అజ్ఞానమే. మన లోపల అజ్ఞానం ఉన్నప్పుడే బ్రహ్మము లోకంగా కనిపిస్తుంది. మనలో అజ్ఞానం పోయినప్పుడు బ్రహ్మం బ్రహ్మముగా కనిపించదు. మళ్ళీ అజ్ఞానం పోయినప్పుడు లోకం లోకంగా కనపడదు, లోకము లోకంగా కనపడదు. అంటే లోకం కూడా బ్రహ్మముగానే కనిపిస్తుంది, లోకం కూడా బ్రహ్మముగానే కనిపిస్తుంది. అంటే లోకంలో నామరూపాలను కూడా షాడో వస్తుంది, లోకంలో నామరూపాలను కూడా షాడో వస్తుంది. ఎవరికే సినిమాలో కదిలే బొమ్మలు లాంటివి, సినిమా తెర మీద కదిలే బొమ్మలు లాంటివి. నీకు అజ్ఞానం ఉన్నంతసేపు లోకం లోకంగా కనిపిస్తుంది, జ్ఞానం వచ్చాక నీకు లోకం లోకంగా కనపడదు, బ్రహ్మంగానే కనిపిస్తుంది. అప్పుడు నిన్ను బాధ పెట్టింది ఏమి లేదు, అప్పుడు నిన్ను బాధ పెట్టింది ఏమి లేదు. ఇది ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు? శిష్యుడికి ఎంత చదువు ఉన్నా, ఎంత ఎన్ని శక్తులున్నా, ఎంత ఇంద్రియ శక్తులున్నా, అతను గురువు యొక్క కృప లేకుండా, గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా జ్ఞానాన్ని పొందలేడు. ఏనుగు నిద్రపోతూ ఉంటుంది, ఏనుగు నిద్రపోతూ ఉంటుంది. ఆ నిద్రలో సింహం కనుక స్వప్నంలోకి వస్తే ఎవరికి, ఆ ఏనుగుకి ఆ స్వప్నం ఎవరు కల్పించారు, నిద్ర కల్పించింది. అంతేకాదు నిద్రలోనే స్వప్నం వస్తుంది, అలాగే మనకు అజ్ఞానంలోనే జన్మలు వస్తాయి. ఇప్పుడు రాత్రి మనం ఇంటికెళ్ళి మంచమే పడుకుంటాం, ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, విమానాల మీద రైలు మీద ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తాం. మెలకు వచ్చాక ఎక్కడ ఉంటాం, మన పరిధి మీద మనం ఉంటాం. ఎక్కడ ఉంటాం, ఆ అక్కడ ఉంటాం కదా. అలాగే అప్పుడు నీకు స్వప్నంలో కనిపించలేన్నీ కల్పితం అనిపిస్తుందా, నిజం అనిపిస్తుందా? కల్పిత బ్రాహ్మిచ్చితి పొందిన వాడికి అలాగే అనిపిస్తుంది. మొత్తం అన్ని జన్మలు, మన జన్మలు అన్నీ కూడా అజ్ఞానం ఉన్నంతసేపు నేను అశాంతి విడిచిపెట్టదు. అశాంతి అనేది నేను విడిచిపెట్టదు. అంటే ఇక్కడ ఈ ఉదాహరణ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు సింహాన్ని ఏనుగు స్వప్నంలోకి సింహం కాడు వస్తే నిద్రలో నిద్రే కదా కల్పించేది, ఏది స్వప్నాన్ని. ఆ స్వప్నంలో కనుక ఏనుగు స్వప్నంలో సింహం మెరుకు వస్తే, సింహం కనుక కనిపిస్తే, దానికి ఏంటో ఏమొస్తుంది, మెరుకు వస్తుంది. మీకు అర్థమవుతుంది, ఎవరికి మెరుకు వస్తుంది, ఏనుక్కి మెరుకు వస్తుంది. ఆ సింహం కళ్ళ వచ్చిన సింహం అబద్ధమే, కానీ ఏనుక్కి మెరుకు రావటం ఏంటి, అటువంటిది గురువు యొక్క అనుగ్రహం అటువంటిది. గురువు యొక్క అనుగ్రహం నేను మేలు కలుపుతుంది. సింహం ఏ విధంగా అయితే ఏనుగుని మేలు కలిపిందో నిద్రలోంచి, అలా గురువు యొక్క దయ, గురువు యొక్క అనుగ్రహం నేను అజ్ఞానంలోంచి మేలుకొస్తాను. నేను ఇందులోంచి అజ్ఞానంలోంచి మేలుకుంటాను. అవిద్యలోంచి మేలుకుంటావు, ఏంటది అవిద్యలోంచి మేలుకుంటావు. అబద్ధమైన సింహం వీడికి మేలుకలుపు తీసుకొచ్చింది. దేనికి, ఎవరిని, ఎవరికి, ఏనుక్కి మేలుకలుపు తీసుకొచ్చింది. ఆ స్వప్న సింహం ఎవరికి, ఏనుక్కి మేలుకలుపు తీసుకొచ్చింది. అలా గురువు దయ, గురువు యొక్క వీక్షణం నేను అజ్ఞానంలోంచి బయటపడేస్తుంది. అంటే అంత బలమైందండి, ఏంటది గురువు యొక్క బలమైందని. అంటే నువ్వు స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత గురువు నువ్వు వేరనే భావన పోతుంది, గురువు వేరు నేను వేరనేటువంటి భావన పోతుంది. ఎప్పుడు పోతుంది, గురువు నీ స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, గురువు నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు. ఇప్పుడు కొంతమంది ఏదో కోరికలు అవి కోరుకుంటూ ఉంటారు భగవంతుడిని. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, నీ భక్తి కనుక నిజమే, ఏదో కోరికలు కోరుకోకూడదు అని కాదు, లోకం మనుషులు ఏదో కోరుకుంటూ ఉంటారు. నీ భక్తి కనుక నిజమైతే, నీ భక్తి కనుక నిజమైతే అది ముగ్గితే, నీ భక్తి కనుక పరిపక్వానికి వస్తే ముగ్గితే ఒక ఆత్మజ్ఞానం తప్పించేది కోరుకోమని. ఇంచేత ఆత్మజ్ఞానం తప్పించి ఏది కోరుకున్నా కాలప్రభావంలో కొట్టుకుపోతుంది. ఆత్మజ్ఞానం తప్పించి నువ్వు ఏది కోరుకో అన్నీ కాలప్రవాహంలో కొట్టుకుపోతావు. ఈవెన్ తీసేట్ పాస్ అవే, ఈవెన్ తీసేట్ పాస్ అది మంత్రం. ఏంటది ఈవెన్ తీసేట్ పాస్ అవే? మీకు అదృష్టం వచ్చింది అనుకోండి అది పోతుంది, దురదృష్టం వచ్చింది అనుకోండి అది పోతుంది, ఏది వచ్చినా పోతుంది. మరి ఏదొచ్చినా బాహ్యంగా ఏదొచ్చినా అన్నీ పోతాయి, బాహ్యంగా ఏదొచ్చినా అన్నీ పోతాయి. మీకు ఇక్కడ మిమ్మల్ని దుఃఖం అనే స్థితికి తీసుకెళ్ళాలి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ కాదు, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, దుఃఖం అనేది తీసుకెళ్ళాలి. ఈ సంఘటన ముందు నిజం కాదని మీకు తెలుసు. సంఘటన ఎక్కడి నుంచి వస్తుంది దుఃఖం మీకు? సంఘటన నుంచి వస్తుంది. ఆ సంఘటన నిజం కాదని మీకు అనుభవించవేద్యం అవ్వాలి. మీకేమవ్వాలి అంటే మీకు దుఃఖం పోతుంది. నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళాలని. ఏదో జరుగుతూ ఉంటుంది లోకంలో, ఏదోటి ఇందులో ఒక సంఘటన కూడా నిజం కాదని. అయితే నోటితో చెప్పుకుని నిజం కాదన్న సంగతి నీకు అనుభవంలోకి రావాలి. అప్పుడు నీకు లోకమే ఉంది, దుఃఖమే ఉంది. అప్పుడు నీకు ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుంది. అప్పుడు మీరే లోకానికి బోళ్ళంత శాంతి వచ్చు. లోకం మీద మీరు ఆధారపడక్కర్ల, మీరే లోకానికి బోళ్ళంత శాంతి వచ్చు, జ్ఞానం ఇవ్వచ్చు, శాంతి ఇవ్వచ్చు. మీకు మీకు ఉన్నది ఏదో ఇతరులకు ఇస్తారు, కానీ మీకు లేనిది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంతే కదా, మీకు శాంతి ఉంటే ఇతరులకు శాంతి ఇవ్వగలరు. మీరే అశాంతుడు బాధపడుతుంటే ఇతరులకు అశాంతి అలా ఇతరులకు శాంతి ఎలా ఇవ్వగలరు ఇతరులకి? అంటే మీకు ఏదైనా మంచి సంఘటన జరుగుతున్నప్పటికీ, చెడ్డ సంఘటన జరుగుతున్నప్పటికీ, ఈ నూటికి నూరు పాళ్ళు అసత్యం అనేటువంటి విషయం మీకు అనుభవంలోకి వస్తే దుఃఖ స్పరిశ కూడా మీకు ఉండదు. అక్కడికి తీసుకెళ్లాలని మీటింగ్ లక్ష్యం అది. అయితే అన్నీ నీకు నిజం కింద కనిపిస్తున్నాయని కూడా దుఃఖం ఆగదు. కంట్రోల్ చేసుకుంటారు, ఎన్ని రోజులు కంట్రోల్ చేసుకుంటారు కాదు, ఎన్ని రోజులు ఒగ్గ పెట్టుకుంటారు, ఒగ్గ పెట్టుకోవడం ఎన్ని రోజులు ఒగ్గ పెట్టుకుంటారు. ఆ సహజమే ఆ స్థితి రావాలి. కానీ ఒకవే ఉడికే కంట్రోల్ చేసుకోవడం అనేది, కంట్రోల్ చేసుకోవడం కాదు అది. కంట్రోల్ ఉన్న స్థితి ఉన్నట్టుగా మీకు వ్యక్తం కావాలి. అప్పుడు మీకు 100% దుఃఖస్పరిశ ఉండదు, 1% కూడా మీకు దుఃఖస్పరిశ ఉండదు. 100% హ్యాపీనెస్, 100% పీస్. పైగా అది ఎలా ఉంటుంది? అన్బ్రోకెన్గా ఉంటుంది, దానికి ముగింపు లేదు. మీకు శరీరం ఉన్నా, మీకు అమృతత్వం గురించి చెబుతున్నాను కదా, ఏంటి అమృతత్వం గురించి చెప్పండి? అమృతత్వం గురించి చెబుతున్నాను, మీరు చెప్తారమ్మా అమృతత్వం గురించి. వాడు అమృతత్వం పొందాడు, వాడు అమృతత్వం అంటే మృత్యువు లేని స్థితిని పొందేవాడు. ఏముంటుంది అమృతత్వం అంటే ఏంటి? అది ఇమ్మర్టల్, వాడు ఇమ్మర్టల్ అవుతాడు. అమృతత్వం అంటే అంటే వాడి శరీరం మరణిస్తుంది, కానీ మనకు మరణం లేని వాడికి తెలుస్తూ ఉంటుంది ఎవడికి శరీరం మరణిస్తుంది. అది అమృతత్వం. శరీరం మరణిస్తుంది శరీరం పోతానని వాడికి తెలుస్తూ ఉంటుంది, కానీ నాకు చావులే శరీరాన్ని చచ్చిపోతాను నాకు చావుని అనుభవం ఎవడికైతే ఉందో వాడు అమృత స్థితి పొందినప్పుడు. వాడు అమృతస్థితి పొందినట్టు మీరే అమృతత్వం నాకు మేలుకోవాలి. అది సిద్ధాంతం. ఇక్కడ ఆచార్యులు వారు అన్నారు, నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు చచ్చిపోయేవాడు. ఏమనుకుంటాడు? నేను చచ్చిపోతున్నాను అనుకున్నాడు, పుట్టి తీరుతాడు. పుట్టినవాడు ఏమనుకుంటాడు? నేను పుట్టాను అనుకుంటాడు. ఎవడు పుట్టినవాడు? వాడు చచ్చి చేరుతాడు. పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చిన వాడు పుడతాడు. ఆ రెండాట్లకి నీకేం సంబంధం లేదు. అయినా శరీరానికి సంబంధించిన విషయాలు ఏంటయ్యి? శరీరానికి సంబంధించిన విషయాలు. శరీరం వచ్చిన తర్వాత సంఘటనలన్నీ కూడా నీ బుద్ధి కల్పితాలు. అదేంటయ్యి? నీ బుద్ధి కల్పితాలు. అంటే అమృతత్వం ఏంటంటే శరీరానికి మృత్యు వచ్చినప్పటికీ తానికి మృత్యువు లేదని శరీరం పోతుంది, శరీరానికి చావు వచ్చింది. అయినా కానీ నేను చావు లేకుండానే ఉన్నాను. నేను చావు లేకుండా అనుభవం ఎవరికి వస్తుందో వాడు అమృతత్వం పొందినప్పుడు. వాడికి ఇంకా నేను చనిపోయాలనుకున్నవాడు పడతాడు. నేను చనిపోవటం లేదు, నేను ఉన్నాను, నేను ఉన్నాను అనుకున్నవాడికి ఇంకా పునర్జన్మ లేదు. అయ్యాం దట్టయా, నాకు విసుగురావటం వల్ల వినటానికి, మీకు విసుగురావటం ఈ వాక్యం చెప్పడానికి. అది బైబిల్లో ఉంది. ఏంటిది బైబిల్? అయ్యాం దట్టయా, ఉన్నాను. ఏంటిది ఉన్నాను? కాలంతో సంబంధం లేదు. భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలంతో సంబంధం లేదు. ఈ కాలాలు, దేశాలు, ప్రాంతాలు ఇవన్నీ ఉన్న వస్తుంది కల్పించబడ్డాయి. ఉన్నాను. ఏంటిది ఉన్నది? ఏదో నేనై ఉన్నాను. అనుభవంలోకి రావాలి, అది అమృతత్వం. జాగ్రత్తగా వినండి. ఉన్నాను. ఏంటిది ఉన్నాను? ఉన్నాను. ఉన్నది ఏదో నేనై ఉన్నాను. అది కాలంతో, దేశకాలంతో సంబంధం లేదు, చావు పుట్టుకలతో సంబంధం లేదు. నేను ఉన్నాను, నేను ఉన్నాను, ఉన్నాను. ఆ ఉన్నదేదో నేనై ఉన్నాను, అది అమృతత్వం. నేను యెహోవా కంటే ముందు ఉన్నాను. ఐ ఆమ్ బిఫోర్ యెహోవా. యెహోవా అంటే దేవుడు. ఎవడాడు? ఇప్పుడు కొడుకు తండ్రి కంటే ముందు ఉంటాడా? ఇప్పుడు యేసుక్రీస్తుకి తండ్రి ఎవడు? యెహోవా. ఎవడు? నేను నా తండ్రి కంటే ముందున్నాను, ఈ యెహోవా కంటే ముందున్నాను అంటాడేంటి? వాళ్ళ దేవుని మనం రాముడు కృష్ణుడు అంటే, వాళ్ళ దేవుని ఏమంటారు క్రైస్తవులు? యెహోవా అంటారు. అంటే యేసు ఏమిటి? నా తండ్రి కంటే ముందు ఉన్నాను. నేను తండ్రి కంటే కొడుకు ముందు ఉంటాడా? ఏంటంటే చైతన్యం అంటే దేవుడు లోకము, వీళ్ళందరూ చైతన్యం అంది కల్పితములు. వీళ్ళందరూ దేవుడు, లోకము, జన్మలు, ఇవన్నీ దేని కష్ట సుఖాలు, ఇవన్నీ దేని అంది కల్పితములు? చైతన్యం అంది కల్పితములు. చైతన్యం దేవుడి కంటే ముందు ఎవడున్నాడు? చైతన్యం అంది. లోకానికంటే ముందు ఎవరున్నారు? చైతన్యం అంది. అంచేత నేను చైతన్య స్వరూపుణ్ణి. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెబుతున్నాడు? నేను చైతన్య స్వరూపుణ్ణి. నేను చైతన్యంగా, ఆత్మగా, బ్రహ్మగా దేవుడి కంటే ముందున్నాను. చైతన్యం లేకుండా, బ్రహ్మము లేకుండా దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? లోకం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగని కంగారు పడకుండా దేవుడు లేడు అనుకోకుండా, మరి దేవుణ్ణి ఎక్కడ కూర్చోబెట్టాలి? అక్కడ కూర్చోబెడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చి బాగా అర్థం చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. దేవుణ్ణి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతున్నాడు. మనిషిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతున్నాడు. ఎవరి స్థానం వాళ్ళది? దేవుడి స్థానం దేవుడిది, జీవుడి స్థానం జీవుడిది. ఇవన్నీ చైతన్యం మంది కల్పితముడు. ఇవన్నీ ఏంటిది అంటే, ఇక్కడ దేవుడు లేడు, జీవుడు లేడు అని చెప్పడం కాదు. ఇది వాళ్ళ పరిమితులు ఉన్నాయి. వాళ్ళకి దేవుడికి పరిమితులు ఉన్నాయి, జీవుడికి పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులు, ఇవన్నీ పరిమితుల పదార్థాలన్నీ ఎక్కడ కల్పించబడ్డాయి? చైతన్యమైంది కలిపిన. అలాగని దేవుడు లేడు జీవుడు లేడు అని కాదు. వాటికి కొంతవరకే వాటి పరిమితులు చెబుతూ వాళ్ళు లిమిటేషన్ చెబుతూ మన సత్యం వైపుకి మన చైతన్యం వైపుకి ఎదిగి రావటం కోసం, చైతన్యం వైపుకి మన కళ్ళు తెరవటం కోసం బైబిల్ అలా చెప్పాడు. అయ్యాం బిఫోర్ అబ్రహాం, నా తండ్రి అయిన దేవుడి కంటే ముందున్నాను నేను. నీకు బయటికి ఎలా కనిపిస్తుంది ఇది? అబద్ధం చెప్తున్నాడు యేసు అనిపిస్తుంది. అంటే సముద్రం ఎవరు? సముద్రం ఎవరు? చైతన్యమే. కొన్ని పెద్ద కరటం దేవుడు అనుకోవచ్చు, చిన్న కరటం జీవుడు అనుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ కల్పించబడ్డాయి? పెద్ద కరటాలు చిన్న కరటాలు ఎక్కడ? సముద్రం ఎందుకు కల్పించబడ్డాయి? అలాగే చైతన్యమందు కల్పించబడ్డాయి, చైతన్యమందు కల్పించబడ్డాయి. ఆ చైతన్య స్వరూపుడిగా నేను యెహోవా కంటే ముందున్నాను. అయ్యాం బిఫోర్ అబ్రహాం. మిమ్మల్ని దుఃఖం ఎప్పుడు దాకా వెంటాడుతుంది? మీరు ఒగ్గ పెట్టుకుంటే ఆగదు. అది ఏంటది? ఒగ్గ పెట్టుకుంటే ఆగదు. ఎప్పుడు దాకా వెంటాడుతుంది? ఈ చావులు, పుట్టుకలు, అదృష్టాలు రాసుకోండి. మీరు దురదృష్టాలు, ధర్మాలు, అధర్మాలు, పుణ్యాలు, పాపాలు మీ కళ్ళకి, మీ బుద్ధికి నిజం కింద గోచరించినంత కాలం ఏ మనిషిని దుఃఖం విడిచిపెట్టదు. అవి నూటికి నిరుపాళ్ళు నిజం కాదు. నిజం కాని దాన్ని నోటితో అంటే సరిపోయిందా? నోటితో అంటే సరిపో, అది నీకు అనుభవంలోకి రావాలి. ఏంటిది? అది నిజము కాదన్న సంగతి, నిజము నిజము కాదన్న సంగతి. ఇదంతా అసత్యమే, ఇదంతా అసత్యం. ఇదంతా అసత్యమని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నేను దుఃఖం వెంటాడు, దుఃఖం వదిలేస్తుంది నన్ను. నీకు లోకం అణిగిపోతుంది, లోకం అణిగిపోతుంది, ఇది అశాంతి అణిగిపోతుంది. ఎప్పటి వరకు ఇది అసత్యమని తెలిసే వరకు? ఇది అసత్యమని తెలిసిన వెంటనే దుఃఖం అక్కడికి నేర్కొలపాలని నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. మీకు అర్థం ఇలా చెప్పలేకపోతున్నాను. ఇది ఒగ్గబెట్టుకోవడం కాదు. ఏంటిది? నిగ్రహించుకోవడం కాదు, ఒగ్గబెట్టుకోవడం కాదు. తర్వాత అలవాటుతో మనం ఏర్పడాలి. అలవాట్లే మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? అలవాట్లే మనం అనుకుంటాం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందంటే మనకు అలవాట్లు ఉన్నాయి, కానీ అలవాట్లు మనం కాదు. ఏంటది? మనకు ఆస్తి ఉండొచ్చు, ఆస్తి మనం కాదు, ఆస్తి పోవచ్చు. మనకు ఆస్తి ఉంది, ఆస్తి మనం కాదు, మనం బతుకుండగా ఆస్తి పోవచ్చు. ఏం చేద్దా? అది మనం కాదు కాబట్టి. అలాగే అలవాట్లు ఉన్నాయి. అలాగే అలవాట్లు మనం కాదు, మనకు అలవాట్లు ఉన్నాయి. మీకు అర్థమవుతుంది? అది కా ఈశ్వరు అనుగ్రహం అంటే పోతా, అది మనం కాదు. ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలవాటే మనం అనుకుంటున్నాం. అలవాటు వేరు, మనం వేరైన విభజించుకుంటే అలవాటు పోతుంది. కానీ అందులో కలిసిపోయి ఉంటాం అనుకో, అలవాటు మనతోటి, మన అలవాటుతోటి కలిసిపోయి ఉంటాం అనుకో, అది పోతుంది, పోయే సంవత్సరం. అది ఇంకా విడుదల దాంతో అలవాటులోంచి మనం విడుదల పొందలేం, మనలోంచి అలవాటు విడుదల పొందలేదు. ముందు అది మనకు కాదంటే మనకు అలవాట్లు ఉన్నాయి, కానీ అలవాటు మటుకి మనం కాదు. ముందు అక్కడ విభజన కావాలి. ఏంటి? డివైడ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు సాధన చేస్తే సక్సెస్ అవుతావు, అప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతావు, లేకపోతే సక్సెస్ అవ్వలేవు. ఇక్కడ భగవాన్ అడిగితే కొంతమంది గురువు లేకుండా కూడా జ్ఞానం రావచ్చు అంటే ఎక్కడన్నా ఉండొచ్చు, కొన్ని కేసుల్లో ఉండొచ్చు. గురువు లేకుండా జ్ఞానం పొందిన వాళ్ళు అక్కడక్కడ కొంతమంది ఉండొచ్చు, కానీ సర్వసాధారణం కాదు. అదేంటది? అది సర్వసాధారణం కాదు. అది జనరల్గా గురువు అవసరమే, కానీ గురువు లేకుండా కూడా కొంతమంది ఆత్మజ్ఞానం కలగవచ్చు. ఈశ్వరుని దైవ డైరెక్ట్గా ఈశ్వరుని గ్రహంలో కానీ అది కామన కాదు, అది నాకు అది కామన కాదు. ఒక వ్యక్తి గురువుగా ఉండటానికి సమర్థుడు అవునో కాదో నీకు ఎలా తెలుస్తున్నా ప్రశ్న? ఆ మనిషి గురువు అవునో కాదో ఎలా తెలుస్తుంది నాకు అనేది అనే ప్రశ్న. ఎవడో ప్రశ్నిస్తున్నారు భగవాన్ ఇక్కడ. ఒక మనిషి ఆడు గురువు అవునో కాదో అది ఒక వ్యక్తి అది గురువు అవునో కాదో మనకు ఎలా తెలుస్తుందని ఎవరు ప్రశ్న అడిగాడు ప్రశ్న. ఆయన సన్నిధానంలో నువ్వు ఎంత అడవి గొడవల మధ్యలో ఉన్నా ఏంటది ఫారెస్ట్ గొడవలు, ఏంటది ఫారెస్ట్ గొడవలు, నువ్వు ఎంత అడవి గొడవల్లో ఉన్నా ఎంతో కొంత శాంతి నీ ప్రయత్నం లేకుండా శాంతిని సుఖాన్ని పొందుతూ ఉంటావు. ఏంటది నీ ప్రయత్నం లేకుండా శాంతిని సుఖాన్ని పొందుతూ ఉంటావు. ఆత్మజ్ఞానం సంపాదించాలని బుద్ధి కలుగుతుంది. ఆ మనిషి గురువు అవునో కాదు నీకు ఎలా తెలుస్తుందంటే అతని సమక్షంలో ఎంతో సుఖాన్ని శాంతిని పొందుతూ ఉంటావు. ఆయన పట్ల నీకు గౌరవం ఏర్పడుతుంది. ఆయన పట్ల ఆయన దగ్గర నుంచి వచ్చే శాంతి తరంగాల ద్వారా, కాంతి తరంగాల ద్వారా, శక్తి తరంగాల ద్వారా ఎంతో కొంత వ్యక్తి పట్ల నీకు గౌరవం ఏర్పడుతుంది. ఇది గౌరవం ఏర్పడటమే కాదు ఆయన సమక్షంలో మనకు ఆత్మజ్ఞాన స్వరూప జ్ఞానం సంపాదించాలనే బుద్ధి కలుగుతుంది. ఇలా చేగలు చెప్తుంది మేనేజర్ గారు చెప్పారు కదా, ఆయనకి ఆ రామకృష్ణ గారు స్నేహం వల్ల ఆయన ఎప్పుడైనా కూర్చోవడం వల్ల ఆయన సహవాసం వల్ల ఈయనకి తణుకులు ఇది కట్టాలనిపించేది. అంటే షుగర్ ఫ్యాక్టరీ కట్టాలనిపించింది ఆయన ఇష్యూ చేసిన వల్ల. ఏంటది ఒకసారి వివేకానందకి రాక్ఫెల్లర్ కావను పూర్వం పెద్ద ధనవంతుడు అమెరికాలో, అది పేరు రాక్ఫెల్లర్ ఏదో ఉండేది పూర్వం వివేకానంద టైంలో. వాడు సరే వివేకానంద 2 సార్లు వెళ్ళాడు అమెరికా. వాడు వివేకానంద చూడటానికి వచ్చాడు. ఎవడు రాక్ఫెల్లర్? రాక్ఫెల్లర్ స్వామీజీని చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చి గంట కూర్చున్నాడు. ఏంటది గంట కూర్చున్నాడు. తర్వాత ఇండియా ఉత్తరం రాశాడు. ఎవరు స్వామీజీకి ఇండియా ఏమైనా ఉత్తరం రాశాడంటే, నేను ఈ మధ్యకాలంలో ప్రజలకి చాలా ఉపకారాలు చేశాను, ప్రజలకి చాలా ఉపకారాలు చేశాను. ఈ ఉపకారాలన్నీ ఒక కాగితం మీద రాశాడు. కాగితం మీద రాసి దానికి జతపరిచి వివేకానందకు ఉత్తరం రాశాడు. నేను ఈ మధ్యకాలంలో ప్రజలకి చాలా ఉపకారాలు చేశాను, అక్కడ ఇది కట్టించాను, ఇక్కడ ఇది కట్టించాను చేశాను. అంటే నేను నా సంపాదించిన డబ్బులు కొంత ప్రజలకు ఉపయోగించాను ఏదో ఉత్తరం రాశాడు. ఈయన మొండోడు. ఈయన ఎవరు? స్వామీజీ మొండోడు. ఈయన ఏమని రాశాడంటే తిరిగి వస్తారా, నేనండి నువ్వు వచ్చి నన్ను చూడకముందు ఈ ప్రజలకు సహకరించాలని బుద్ధి అసలు నీకు లేదు. నీకు నువ్వు వచ్చి నన్ను చూశాక ప్రజలకు సహకరించాలని బుద్ధి కలిగింది. అయితే ఈ పనులన్నీ చూసావు చేసావు నువ్వు, నన్ను చూడకముందు ఒక మంచి పని కూడా నువ్వు చేయలేదు, నన్ను చూశాక ఈ మంచి పనులన్నీ చేసావు. ఈ మంచి పనులన్నీ చేయడానికి నువ్వు కారణం కాదు, నేనే కారణం రాశాడు. ఈడో మొండోడు. ఇప్పుడు డబ్బు నీదే. ఏంటి నీకు అర్థమవుతుంది? డబ్బు నీదే, డబ్బు నాది కదా, డబ్బు నీదే. అయితే ఆ మంచి పని చేయాలని బుద్ధి కలిగాక నువ్వు చేసావా కలగకుండా చేసావా? ముందు మనకు బుద్ధి రావాలి కదా. బుద్ధి రావాలి కదా, బుద్ధి ఆ బుద్ధి కలిగాక ఆ పని చేస్తాడు అంతే కదా. బుద్ధి రాకుండా పని చేయడు. నువ్వు నన్ను చూసి చూడకముందు చేసావు, ఈ మంచి పనులను చూశాక చేసావా? నన్ను చూశాక చేసావు, అంతకుముందు ఒక మంచి పని చేయలేదు. అంచేత నన్ను చూశాక నీకు మంచి పనులు చేయాలనే బుద్ధి కలిగింది. ఆ బుద్ధి ఇచ్చిన వాడు నేనే, కానీ డబ్బు నీది అన్నాడు. బుద్ధి నాది, డబ్బు నీది. అంటే ఆ మంచి పనులు చేయాలనే బుద్ధిని నీకు ప్రసాదించిన వాడు నేనే, కానీ డబ్బు నీది, ఆ బుద్ధిని నీకు ఇచ్చిన వాడు నేను. తొందరలో ముగించేస్తాం. అది గురువు అనుగ్రహం మీరు లేదని అనుకోకండి. ఏంటది గురువు అనుగ్రహం లేదని మీరు అనుకోవద్దు, కానీ ఎప్పుడైనా మధ్య మధ్యలో లేదని అనిపిస్తూ ఉంటుంది. ఏంటది మధ్య మధ్యలో ఎప్పుడైనా గురువు అనుగ్రహం లేదు, దైవానుగ్రహం మనకు లేదని అనిపిస్తూ ఉంటుంది, అది మీ తలంపు మాత్రమే. గురువు అనుగ్రహం లేదు, దైవానుగ్రహం లేదు మనకు అనుకునేది ఎవరు? నీ తలంపు, నీ తలంపు మాత్రమే. అనుగ్రహం అనేది తలంపు కాదు, అనుగ్రహం అనేది తలంపు కాదు. నీ తలంపు అది సజీవంగా ఉంటుంది, అనుగ్రహం అనేది సజీవంగా ఉంటుంది. తలంపుల మీద ఆధారపడదు. అదేంటది తలంపుల మీద ఆధారపడదు. బాగా అర్థం వచ్చింది మీకు ఇక్కడ. గురువు అనుగ్రహం అనేది తలంపు కాదు. గురువు అనుగ్రహం నాకు లేదనుకోవడం తలంపు, కానీ అనుగ్రహం మటుకి తలంపు. అనుగ్రహం మటుకి తలంపు కాదు, నాకు లేదు లేదనుకోవడం ఓ తలంపే. అంటే నీ తలంపుల మీద ఆధారపడలేదు ఏది, అనుగ్రహం అనేది. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నీ తలంపుల్లో తేడా వచ్చినప్పుడు నాకు లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అంచేత మనం ఇక్కడ గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా ద్వైత బుద్ధి నశించదు, భేద బుద్ధి నశించదు. ఏంటది భేద బుద్ధి నశించదు? అయితే గురువు అనుగ్రహించకుండా ఎప్పుడు ఉండడు, గురువు అనుగ్రహించకుండా ఉండడు. నువ్వు అనుకున్నట్టు కనుక గురువు చేస్తే, నువ్వు అనుకున్నట్టు గురువు చేస్తే నీకు అపకారం జరగవచ్చు. నీకేది మంచో, నీకేది చెడ్డో నీకంటే గురువుకు బాగా తెలుసు. నీకు నీకేది మంచో, నీకేది చెడ్డో నీకంటే గురువుకు బాగా తెలుసు. ఈ కోరిక నాకు నెరవేరటం లేదని నువ్వు అనుకోవచ్చు. నిజంగా కోరిక నెరవేరితే నువ్వు పాడైపోవచ్చు. నిజంగా నువ్వు ఆ కోరిక నెరవేరితే నువ్వు పాడైపోవచ్చు. అంటే ఎప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని గురువే నిర్ణయించుకుంటాడు. ఏంటిది అది గురువుకి కనుక నువ్వు శరణాగతి పొందితే ప్రశ్నలు రావు. ఇది ఇక్కడ సిద్ధాంతం. గురువుకి కనుక నువ్వు శరణాగతి పొందితే అలా ప్రశ్నలు రావు. ఏంటిది ప్రశ్నలు రావు. నువ్వు శరణాగతి చెందడం లేదు కాబట్టి నీకు ప్రశ్నలు వస్తున్నాయి. అది సరెండర్, కంప్లీట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. అది తొందరలోనే మిగించేస్తున్నాం. కూర్చోండి, 10 నిమిషాలు సైలెన్స్గా కూర్చోండి. అది నిన్న ఏళ్ళ బాడీ టైర్ అయిందని చెప్పి తొందరలో ముగించేస్తున్నాం. రమణ మహర్షి గారు క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు పెయిన్ ఉందా అని అడిగేవారు. ఏముంది, నాకు పెయిన్ ఉందని ఎప్పుడు చెప్పడం, ఇక్కడ పెయిన్ ఉన్నది అనేవారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రమణ మహర్షి గారు క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు పెయిన్ ఉందా అని అడుగువారు. నాకు పెయిన్ ఉందని ఏమి చెప్పలేదు అని. ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఈ చేతి మీద పెయిన్ ఉన్నది అని చెప్పారు, కానీ నాకు ఉందని ఎక్కడ చెప్పలేదు. భగవంతుడి గీతలో అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నానని చెప్పాడు కదా. అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నాను. భగవంతుడు ఏమని చెప్పాడు? అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నాడు అంటే భగవంతుడు అసత్యం చెప్పడం సత్యమే చెబుతాడు, భగవంతుడు అబద్ధం చెప్పడం నిజమే చెబుతాడు. అందరి హృదయాల్లోనే అంతర్యామగా ఉన్నప్పుడు నా హృదయంలో కూడా ఉన్నాడు కదా, మరి నాకు ఎందుకు కనిపించడం లేదు? ఇది ప్రశ్న. ఎవరిని ఈ ప్రశ్న? కృష్ణుని అడగలేదు, భగవాన్ అడిగాడు. ఈ ప్రశ్న కృష్ణుని అడగలేదు, భగవాన్ అడిగాడు. ఏమని? భగవంతుడు ఇలా చెప్పాడు కదా, ఏమని అందరి హృదయాల్లో ఉన్నారని. భగవంతుడు అసత్యం చెప్పాడు కదా, సత్యంగా చెప్తాడు కదా. నిజంగా ఆయన లేకపోతే నీ హృదయాల్లోనే లేనని చెప్పు ఉండేవాడు, ఎంత బాగుందో చెప్పండి. అడిగేవాడు పద్ధతి ఎంత బాగుందో చూడండి. నిజంగా మన హృదయాల్లో ఆయన లేడు అనుకోండి, నీ హృదయాల్లో నేను లేనని చెప్పి ఉండేవాడుగా ఉన్నాను కాబట్టి ఉన్నాడని చెబుతున్నాడు. ఉంటే మనకు ఎందుకు అనుభూతి రావటం లేదని ప్రశ్న ఏంటి? ఉంటే ఎందుకు మనకు అనుభూతి రావటం లేదని సమాధానం ఏం చెప్పాడంటే, నీ సంస్కారాలు నీ అలవాట్ల యొక్క వేగంలోంచి నువ్వు బయటకు వచ్చే ఏంటి, నీ సంస్కారాల యొక్క నీ తలంపుల యొక్క నీ అలవాట్ల యొక్క ఆ అలవాట్ల యొక్క వేగంలోంచి రాగద్వేషాల యొక్క వేగంలోకి కామక్రోధాల యొక్క వేగంలోంచి నువ్వు శరీరం ఉండగానే బయటికి రా, నువ్వు శరీరం ఉండగానే బయటికి రా. అప్పుడు హృదయంలో ఉన్నవాడు అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు ఉన్నాడు లేదే నీకు అనుభవం లేదు, అనుభవం యొక్క వైద్యం అవుతుంది. ఏంటది అప్పుడు నీ ఇతరుల మాటల మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. అశాంతి ఎక్కడ లేదు, దుఃఖం ఎక్కడ లేదు, భయం ఎక్కడ లేదు, అక్కడ తీసుకుపోవాలని మమ్మల్ని. అదే మీటింగ్ లెక్క ప్రయోజనం. అది ఉన్నది ఉన్నట్టు లేనిది మనకు లేనిది ఉన్నట్టు కనిపిస్తా అంటే ఉన్నది ఉన్నట్టు కనపడదు, లేనిది ఉన్నట్టు కనిపిస్తా అంటే ఉన్నది ఉన్నట్టు కనిపించదు. మనం ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే లేనిది లేనట్టుగా అర్థమవుతుంది. ఆ ఉన్నది ఉన్నట్టుగా మీకు అనుభవంలోకి వస్తే మీకు అశాంతి లేదు, దుఃఖం లేదు, పునర్జన్మ లేదు. మీరు శాంతిని బజార్లో కొనుక్కోలేరు కదా. మీకు చిన్న కారు కొనిచ్చిన వాడు గొప్పవాడా, మీకు శాంతిని ఇచ్చేవాడు గొప్పవాడా? అది కానీ మీకు ఎవడో చిన్న కారుని కొనిచ్చాడు, ఆడు ఆడు గ్రేటా, లేకపోతే మీరు అశాంతివాడు కలుపుతా అంటే శాంతి దాత గ్రేటా? ఈ ప్రవచనాల కాలక్షేపానికి కాదు. ఏంటది అంటే శరీరం ఉండగానే, శరీరం ఉండగా అజ్ఞానం యొక్క వేగం తగ్గిపోవాలి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం కావాలి. అది ఈ ప్రవచనాల యొక్క సారాంశం. అంతేకాని మరొక ప్రయోజనం ఏమి లేదు దీనివల్ల. మీరు కోటి రూపాయలు పెట్టి శాంతిని కొనుక్కోగలరా? గురువు మాత్రమే శాంత కాంతి దాత. మీరు స్తోత్రాలు ఎవరైనా చేస్తే పొంగిపోతున్నారు, విమర్శలు చేస్తే కుంగిపోతున్నారు. జరుగుతుంది కదా అలాగా. ఆ రెండు నిజం అనుకోవటం వల్ల అది నిజం అనుకున్నంత కాలం మీరు ఎంత కంట్రోల్ చేసుకున్న విషయం తాగదు. తెలివితేటలు తక్కువ ఉన్నప్పుడే క్రమశిక్షణగా ఉన్నారు. ఇప్పుడు తెలివితేటలు పెరిగే కొద్దీ క్రమశిక్షణ తగ్గిపోతుంది. పూర్వం రెండేట్ల బళ్ళ మీద నడిచినా మనం శాంతిగానే ఉన్నాం, ఇప్పుడు విమానాల మీద తిరిగినా అశాంతిగానే ఉన్నాం. ఇది బాగా గుర్తించండి, అసలు మీ అనుభవంలో మీకు తెలుస్తుంది. రజోగుణం పెరిగే మాటలు కానీ రజోగుణం పెరిగే పనులు కానీ రజోగుణం పెరిగే ఆలోచన కన్నా మనం రానివ్వకుండా చూసుకోవాలి. మనం పాడు చేసి రజోగుణం అది, రజోగుణం పెరిగే ఆలోచనలు రాకూడదు, రజోగుణం పెరిగే మాటలు రాకూడదు. నీకు అది ఒక మాట నువ్వు మాట్లాడితే నీ రజోగుణం పెంచడానికి దాన్ని ఆఫ్ చేసి మాట్లాడటం మానే, ఆఫ్ చేసేయాలి దాన్ని. అసలు వాస్తవం లేకపోతే మనసు బాహ్యముఖం అవుతుంది. ఈ జపధ్యానాలు ఇంటికి పెట్టారు మనోనిగ్రహం కోసమే, కానీ నీకు వాస్తవం లేదనుకో మనసు బాహ్యముఖం అవుతుంది. పుట్టడం చనిపోవటం, చనిపోవటం పుట్టడం, ఇది ఒక ఫారెస్ట్. ఏంటది ఇది? ఒక అడవి. అది అడవిలోంచి మనిషి జీవుడు బయటకు రాలేడు. పుట్టడం చనిపోవటం, చనిపోవటం పుట్టడం, ఇది ఒక అడవి. అది అడవిలోంచి మనిషి బయటకు రాలేడు. ఆ అడవిలోంచి మనిషిని ఎవడైతే బయటకు తీసుకురాగలడో వాడే గురువు. అది